साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे।
అన్ని విద్యలలాగే ఆధ్యాత్మిక విద్య కూడా శక్తి గురించి చెప్తుంది. ఇంజనీరింగ్ గురించి చదువుకున్నప్పుడు మెటీరియల్ ఎనర్జీస్, ఐరన్ ఎంత శక్తి ఉంది, సిమెంట్కి ఎంత శక్తి ఉంది, ఐరన్ సిమెంట్ కలిపితే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అది ఎలా బ్యాలెన్స్ చేయగలదు అంటే, ఒక విద్య యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలి అది చెప్తుంది. ఎలక్ట్రిసిటీ చదివితే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే మ్యాగ్నెటిజము, లైట్, సౌండ్, హీట్, అలాగే ఆధ్యాత్మిక విద్య కూడా శక్తి గురించి చెప్తున్నది అన్నది మనకి గుర్తుండాలి. ఆ ఆధ్యాత్మిక శక్తి మనలో అష్టసిద్ధులు, నవనిధులు ఇస్తుంది అన్నది మనం మర్చిపోకూడదు. అదొక చాలా పెద్ద తప్పిదనం జరిగింది. ఏంటక్కడ తప్పిదనం జరిగింది అంటే, సిద్ధుల గురించి పాపులాడకూడదు, సిద్ధుల గురించే సాధన చేయకూడదు అంటే ఉద్యోగం కోసం మాత్రమే చదవద్దు అని చెప్పబడింది. అక్కడ చదువుకుంటే ఎలాగో ఉద్యోగం వస్తుంది మీకు, అది వేరే విషయం. కానీ ఈనాడు ఎలాగైతే చదువులు ఉద్యోగం కోసం మాత్రమే చదువుతున్నాము, ఆధ్యాత్మిక విద్య కూడా కొన్ని సిద్ధుల గురించి మాట్లాడుతుంది. దాన్ని మనం కాస్త పక్కన పెట్టుకోగలిగితే మూడు రకాలైనటువంటి ఆధ్యాత్మిక విద్య యొక్క పాజిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ పెట్టాము, ఫీల్డ్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఇది నార్మల్, యానిమల్, వెజిటబుల్, మినరల్, ఎలిమెంటల్ ఎంటిటీస్. ఇక్కడ మనం మినరల్స్ ని ఉపయోగించుకోవటం చాలా బాగా నేర్చుకున్నాము. మన మందులు కానీ, మన ఇంజనీరింగ్ టెక్నాలజీ కానీ, మన స్పేస్ ట్రాక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఇవంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే మినరల్స్ మీద ఆధారపడి ఉన్నాయి. వెజిటబుల్స్ ని మనం ఇంకా ఉపయోగించుకోవటం చేత కావటం లేదు, మనం ఆ దృష్టిలో వెళ్ళలేదు. ఏ విధంగా మినరల్స్ ని ఉపయోగించుకుని మానవ జాతికి కావలసినటువంటి కొన్ని కంఫర్ట్స్ తెచ్చుకోగలుగుతున్నామో, వెజిటబుల్స్ ను కూడా ఉపయోగించుకుని మనము ఇప్పుడున్న దానికంటే చాలా ఎక్కువ స్థాయికి ఎదగవచ్చు. ఈ వెజిటబుల్స్ ను ఉపయోగించుకునేటటువంటి దాంట్లో ప్రాణం పోయిన వాళ్ళని కూడా బతికించేటటువంటి విద్య రామాయణంలో హింట్ చేయబడింది, సంజీవని విద్య. ట్రీస్, హెర్బ్స్, ప్లాంట్స్, వెజిటబుల్ కింగ్డమ్. ఈ వెజిటబుల్ కింగ్డమ్ గురించి చెప్పేదే మొత్తము ఆయుర్వేదం. అంటే వెజిటబుల్స్ ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి. అందువల్ల ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశించదలుచుకున్న వాళ్ళు అడవులకి వెళ్ళేవారు. అడవికి వెళ్ళటానికి కారణం సమాజాన్ని వదలటమని కాదు, హౌ టు యూటిలైజ్ ఎ ట్రీ, హౌ టు యూటిలైజ్ ఎ ప్లాంట్. సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ది ఐరన్ కర్టెన్ అని రెండు వాల్యూమ్స్ రాయబడ్డాయి. సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ది ఐరన్ కర్టెన్. బిహైండ్ ది ఐరన్ కర్టెన్ అంటే రష్యా. రష్యాలో ఈ చెట్ల మీద ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేశారు అంటే, ఒకడు కాకా కాడుతో ఒక్కడింట్లో కూర్చునేవాడు ఒకే స్థలంలో, నాకు లక్కీ ప్లేస్ అనేవాడు అది. ఓకే, ఈ చాదస్థలు పేకాట్లో చాలా ఉంటాయని మనుషులు ఊరుకునేవారు, లక్కీ ప్లేస్ ఏం కాదు, దాని వెనకాల మనీ ప్లాంట్ ఉంది. ఆ మనీ ప్లాంట్ వాడికి ఎదుటి వాడి చేతుల్లో ఏ ముక్కలు ఉన్నాయో చెప్పేది. సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు ఈ విషయాన్ని. వెజిటబుల్స్ ని ఉపయోగించుకుని ఆఫ్రికాలో ఒక కబీలా అంటాం, అంటే ట్రైబ్, ఒక ట్రైబ్ ఆఫ్రికాలో ఎక్కడో ఉంటే ఇంకో ట్రైబ్ చాలా దూరంలో ఉంటుంది. ఈ ట్రైబ్ కి ఆ ట్రైబ్ కి మెసేజ్ పంపించాలి అంటే ఓ చెట్టు కింద కూర్చుని వీళ్ళు మెసేజ్ చెప్పేవాళ్ళు. ఆ ట్రైబ్ లో ఆ మెసేజ్ వెళ్ళిపోయింది. ఈ మధ్యకాలంలో కాదు కానీ సుమారు 3-4 ఏళ్ల కిందట టీవీ యాంటెనా బదులు చెట్లను ఉపయోగించుకోవచ్చు అని పడింది. మరి ఎందుకు ఉపయోగించుకోవడం లేదో నాకు తెలియదు. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను, బిఫోర్ వీ గో టు ద హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్, లోవర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ మీద మీకు ఆధిపత్యం ఉండాలి. ఖచ్చితంగా మినరల్ కింగ్డంలో మీకు ఆధిపత్యం వచ్చేసింది. యూ కెన్ డూ అండ్ అండూ థింగ్స్, అందులో డౌట్ ఏం లేదు. ట్రాన్స్మిటేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఇట్ ఈస్ పాసిబుల్ మినరల్ కింగ్డంలో. మీరు ఏ ఎలిమెంట్నైనా ఏ ఎలిమెంట్కైనా మార్చేయచ్చు. ఇట్ ఇస్ ఏ కాస్ట్లీ ప్రాసెస్. ప్రాసెస్ చాలా కాస్ట్లీ, కానీ ద పాసిబిలిటీ ఈజ్ సర్టెన్లీ దేర్. ఈ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ని గాయత్రి మంత్రంలో తత్ సవితురు వరణ్యం అన్నారు, పరశువేది అన్నారు. అంటే దాన్ని కనుక ఈ బేసర్ ఎలిమెంట్ కి కనుక తెలిస్తే ఇట్ బికమ్స్ గోల్డ్. అది ఫస్ట్ టార్గెట్. అసలు ఆల్కెమీ అని పేరు కెమిస్ట్రీకి. దీనికోసమే ఈ బంగారం తయారు చేయడం కోసమే మనం వేమన గారి గురించి, దాని గురించి కూడా చాలా మనం చదువుతాం. 3వ పురుషార్థము అని ఒక నావెల్ వచ్చింది. మీరు అది చదివారో లేదో నాకు తెలీదు. చివుకుల పురుషోత్తం అనే అంటే రాశాడు. ప్రాబ్లీ స్టిల్ అలైవ్. ఈ రసవాదం మీదే రాశాడు. అంటే రసవాదంలో ఏం చేస్తారు అంటే వెజిటబుల్ ఎసెన్స్ ని ఉపయోగించుకుని బేసల్ మెటల్స్ ని కాస్ట్లీ మెటల్స్ గా మారుస్తారు. ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ, ఎ సర్టెన్ పాసిబిలిటీ. ఆ పాసిబిలిటీకి మా గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య కూడా ముద్ర వేసి ఇదిగో ఇదయ్యా మెథడాలజీ, మీకు అర్థమవుతే చూసుకోండి అని 2 లైన్ల ఫార్ములా ఇచ్చాడు. నాకు అర్థం కాలేదు అదేంటి. కానీ నేను ఎందుకు చెప్తున్నాను, స్పిరిచువలిజం అంటే భౌతిక జగత్తు నుంచి పారిపోవటం కాదు, భౌతిక జగత్తుని తెలుసుకోవటం. ఆధ్యాత్మిక యొక్క నినాదం ఏంటి అంటే మ్యాన్ నో దైసెల్ఫ్. అహం బ్రహ్మాస్మి అని వాడు చెప్తూ ఉంటే వాడు చచ్చిపోవటంలే, భగవంతుడు లీనమైపోవటంలే, మోక్షమేమి పొందటంలే, నేనే ఆ సర్వాంతర్యాని శక్తి యొక్క అంశాన్ని వాళ్ళు తెలుసుకుంటున్నాడు. అది గుర్తుంచుకోండి. అంటే స్పిరిచువలిజంలో చాలా వెరితలలో ఒక వెరితల ఏంటి అంటే ముక్తి కావాలి, జన్మ పరంపర ఉండకూడదు. జన్మ పరంపర అనేది ఉండి తీరుతుంది అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఆయనకే తప్పదు పాపం. యదా యదా హి ధర్మస్య గ్లానే భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్న వ్యక్తి ఎప్పుడైనా అందర్గోణం గందరగోణం అయింది అంటే ఏం చేయాలి, చచ్చినట్టు పుట్టాలి ఆయన. దట్ ఈస్ హిస్ ప్రామిస్. ఆయనకే పుట్టక తప్పదు. చేత ఈ జన్మదాహించం అనేటటువంటి పేరుతో భారతీయ ఆధ్యాత్మికతను సర్వనాశనం చేసి బాధ్యతను విస్మరించాం. నేర్చుకోవలసిన దాన్ని నేర్చుకోవటం లేదు. దీనికి మళ్లీ నిన్న చెప్పింది గుర్తుంచుకోండి, భారతీయత, భారతీయ ఆధ్యాత్మికత అనేది ఒక సైన్స్, లైఫ్ సైన్స్ లాగా నేను చెప్తున్నాను తప్ప ఇండియా గురించి మాట్లాడటం లేదు. మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత మీతో మాట్లాడినా మళ్ళీ అఖండ భారత్ అనేసరికల్లా నాకు ఇండియాయే గుర్తొస్తుంది తప్ప ఇచ్చంటే మనం ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్ గెలిపాం. అందుకనే రిపీట్ చేస్తున్నాయి. న్యూటన్స్ లాకి ఇంగ్లాండ్కి సంబంధం లేదు, మెండలీస్ లాకి రష్యాకి సంబంధం లేదు. ఏ సైన్స్ లో అయినా వెదర్ ఎకనామికల్, ఫిజికల్, బయలాజికల్ ఏ సైన్స్ అయినా కావచ్చు, అందులో ఒక సైంటిస్ట్ పేరు మనం చెప్తే ఆ సైంటిస్ట్ కి ఆ నియమానికి కేవలం ఏ సంబంధం ఉంది అంటే అది మొదటిసారి ఆయన దర్శించాడు. అంటే ఆయన దర్శించకపోయినా ప్రకృతిలో ఆ శక్తి ఉన్నది, దర్శించిన అదే శక్తి ఉంది. ఆయన ముందు దర్శించాడు కనుక ఆయన పేరు పెడతాం. ఇక్కడ కూడా ఈ భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానము రెండింటి మీద ఆధారపడి నడుస్తుంది. ఒకటి శబ్ద విజ్ఞానము, రెండవది శ్వాస విజ్ఞానము. మొత్తం ది లైఫ్ ప్రిన్సిపల్, జీవించేటటువంటి కళ, మానవ శరీరాన్ని మనము పొంది ఈ లెవెల్కి వెళ్ళి, అంటే బుద్ధి ఆత్మా తలానికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి. ఋషులు మహాత్ములు ఈ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ తలంలో ఉన్నారు, బుద్ధి తలంలో అయినా ఉన్నారు లేక ఆత్మతలంలో అయినా ఉన్నారు. అంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనం ఎవరిని అయితే గురువులు మహాత్ములు జీవన్ముక్తులు అని పిలుస్తున్నామో వాళ్ళెవరు జీవన్ముక్తులు కాదు. దే నో ద బయోలాజికల్ సైన్సెస్, జీవించేటటువంటి కళ తెలుసువాళ్ళు. ఎప్పుడైతే మీకు ఆ కళ తెలుస్తుందో యూ మాస్టర్ ఇట్. ఎప్పుడైతే గ్రావిటేషన్ లాస్ తెలిసాయో యూ కెన్ కాంకర్ గ్రావిటేషన్. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ లాస్ తెలిసాయో యూ కెన్ కాంకర్ ఎలక్ట్రిసిటీ. అంటే ఏదైనా ఒక సైన్స్ శక్తి యొక్క నియమాలు మీకు అర్థమవుతే మీరేం చేయగలరు అంటే దాన్ని కాంకర్ చేయగలుగుతారు. ఇక్కడ కూడా జీవించే కళ మీకు తెలిస్తే జీవితాన్ని కాంకర్ చేయగలుగుతారు. ఆ విధంగా మీరు జీవన్ముక్తులు అవ్వచ్చు. లాజిక్ అర్థమైంది కదా. అంటే జీవించే కళ యొక్క నియమాలకి మీరు లొంగవలసినటువంటి పని లేదు. కానీ జీవించే నియమాలు దాటలేరు మీరు. జక్స్ట్ పొజిషన్ అంటాము. ఇనుము నీడలో ఉంటుంది, అది ఒక లా. ఆర్కిమిడీస్ లా ఏం చెప్తుంది? ప్రతి పదార్థము తన బరువుకి తగినటువంటి నీటిని డిస్ప్లేస్ చేస్తుంది. ఈ రెండు నియమాలు ఒకదానికొకటి పెట్టి ఒక పెద్ద పెద్ద ఓడలు మనం తయారు చేస్తున్నాం. అంచేత అక్కడ ప్రకృతిక నియమాలను మనం ఏమీ ఉల్లంఘించలే, కేవలం ప్రకృతిలో ఉన్నటువంటి రెండు నియమాలు ఉపయోగించుకున్నాం. బరువైన పదార్థము నీళ్లలో మునిగిపోతుంది అనేది ఒక లా. ఏ పదార్థమైనా తనకు బరువుకి తగినంత నీటిని డిస్ప్లేస్ చేస్తుంది అని చెప్పేది ఇంకొక లా. ఈ రెండు లాలు కలిపాం, షిప్స్ తయారు చేస్తున్నాం, ఓడలు తయారు చేస్తున్నాం, నీళ్లలో మునిగిపోవు. సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ రెండు విశేషమైనటువంటి శక్తులు ఆధ్యాత్మిక జగత్తులో పనిచేస్తుంటే, ఒకటి శ్వాస, రెండవది సౌండ్. సౌండ్నే లోగోస్ అంటాం, దాన్నే శబ్ద బ్రహ్మన్ అంటాం. అంటే సోలార్ లోగోస్ అంటే ఏ శబ్దము ద్వారా ఈ సూర్య కుటుంబము డెవలప్ అయినది, లోగోస్ అంటే అది అర్థం. అది ఈ ప్లేన్లో ఉంది, ఆది అనుపాదక ప్లేన్, శబ్ద బ్రహ్మం యొక్క స్థితి. ఇక్కడ శ్వాస యొక్క స్థితి, ఊపిరి పీల్చుకోవడం ఎలా, ఆ రెండిటితో మొత్తము ఆధ్యాత్మిక విజ్ఞానము ఆధారపడి ఉన్నది. ఇంకే లాజ్ ఏం లేవు. మీరు కనుక జీవించే కళ నేర్చుకోవాలి అంటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని జీవించే కళ అంటాము. చేత ఆధ్యాత్మికత అని మీకు ఎప్పుడైనా డిస్కషన్ వస్తే మీరు ఎక్కడికో ప్రపంచాన్ని వదిలి వెళ్ళలేరు, ప్రపంచంలోనే ఉంటారు. కానీ దేని గురించి మీరు తెలుసుకుంటారు? ఊపిరి ఎలా పీల్చుకోవటం అనేది తెలుసుకుంటారు. దాని తర్వాత సౌండ్, శబ్దమును ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు. శబ్దంని ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో దాన్ని లోగోస్ అంటాం. శ్వాసను ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో మహా అనే శబ్దం వస్తుంది. మహాత్మ అంటే ఆత్మ, శ్వాస విజ్ఞానం గురించి తెలుస్తుంది మహనీయుడు. ఈ మహా 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 అనే శబ్దం ఎక్కడొచ్చినా కూడా శ్వాస గురించి మాట్లాడుతున్నాం అని గుర్తుంచుకోండి. అంతే, ఈ రెండు ప్లేన్స్ ఆది అనుపాదక, టాక్ అబౌట్ వర్డ్, శబ్ద బ్రహ్మన్. ఈ రెండు ప్లేన్స్ టాక్ అబౌట్ బ్రీదింగ్, శ్వాస గురించి మాట్లాడతాయి. ఇవి ఈ శబ్దము ఈ శ్వాసను ఉపయోగించుకునేటటువంటి పరికరాలు. ఉదాహరణకి నేనున్నాను, నేను మాట్లాడుతున్నాను, శబ్దాన్ని ఉపయోగించుకుంటున్నాను. కానీ బతికుండటానికి శ్వాసను ఉపయోగించుకుంటున్నాను. కానీ ఈ శ్వాస నాలోకి ఎలా వస్తుంది? అసలు శ్వాసను నేను ఎందుకు పీల్చుకుంటున్నాను, ఆటోమేటిక్ గా ఎవడో ఆపుకోలేడు. నువ్వు శ్వాసను బంధించిన 4 సెకండ్లు 5 సెకండ్లు మహా అవుతే 1 మినిట్ నువ్వు బంధించగలవు. తర్వాత ఏమవుతుంది, టప్ అనేది యు హ్యావ్ టు బ్రీదింగ్. అంటే బ్రెత్ మీద మీకు డైరెక్ట్ కంట్రోల్ లేదు, ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంది. శబ్దము మీద డైరెక్ట్ కంట్రోల్ ఉంది, నువ్వు మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు, లేకపోతే మాట్లాడలేదు. కానీ ఈ లోవర్ రివల్యూషన్ లో ఈ మూడింటిలో శ్వాసను శబ్దాన్ని ఉపయోగించుకుంటున్నాము తప్ప అవి ఎలా ఉపయోగపడుతున్నాయో మనకి తెలియదు. దీనిని ఉపయోగించుకోవటానికి ఆధారమైనటువంటి విషయాలు నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఈ విషయం మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, ద ఎంటైర్ సోలార్ సిస్టమ్ గురించే మనకి తెలుస్తుంది, సోలార్ సిస్టమ్ ని దాటి మనము తెలుసుకోలేము, ఇంక్లూడింగ్ దీస్ మాస్టర్స్. సోలార్ సిస్టమ్ గురించే తెలుసుకోవాలి, కానీ ఆ సోలార్ సిస్టమ్ యొక్క స్వీప్ ఎంతో అర్థం చేసుకోండి. ఈ ఫిజికల్ స్థూల అనేటటువంటి మాట మనం వాడుతున్నప్పుడు ఈ స్థూల శరీరం కాదు, ఈ చంద్రుడు కాదు. మీరు తల పైకెత్తితే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తాయి మీకు, మీ స్థూల దృష్టికే కనిపిస్తున్నాయి కదా. ఇదంతా స్థూల ప్రపంచము, అంటే దాని స్వీప్ మీకు అర్థమైందా. ప్లస్ ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఈ స్థూల ప్రపంచము సెకండ్కి 18 మైళ్ళ వేగంతో ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్ గోజ్ ఆన్ ఎక్స్పాండ్. ఈ ఎక్స్పాండ్ అయ్యేటటువంటి టెక్నాలజీని బ్రహ్మ అంటాం మనం. బ్రహ్మ అంటే బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండం ఏమవుతుంది అంటే ఇట్ గోజ్ ఆన్ ఎక్స్పాండింగ్, నెవర్ స్టాప్స్. ఆ ఎక్స్పాండ్ అవుతున్న బ్రహ్మాండంలో మీరు ఒక పార్ట్. అంటే ఎలాగా, మన శరీరంలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయని చెప్తారు, కోట్లాను కోట్ల జీవకణాలు ఉన్నాయి. ఈ కోట్లాను కోట్ల జీవకణాలు మన శరీరంలో కొన్ని ఆర్గన్స్ గా పనిచేస్తూ ఉంటాయి. కిడ్నీ అని ఒక ఆర్గన్, హార్ట్ అని ఒక ఆర్గన్, ఐజ్, డిఫరెంట్ ఆర్గన్స్. కానీ ఆర్గన్స్ అన్నీ కూడా ఒక ఆర్గానిజం గా పనిచేస్తున్నాయి, ఒకదానికి ఒకటి వేరువేరుగా పనిచేయటం లేదు. ఏదైనా వేరువేరుగా పనిచేసిందనుకోండి, కొప్పలండి ఉంది, దాన్ని క్యాన్సర్. ఎందుకంటే దోస్ సెల్స్ హావ్ డిసైడెడ్ నేను పోతూ ఎదుగుతూ పోతూ ఉంటాను, మిగతా సెల్స్తో కోఆర్డినేట్ అయి నేను ఎదగను. మన మానవీయ బుద్ధి కూడా అలాగే ఉంది. అంచేత ఈ మానవీయ బుద్ధి కనుక ఆ రిథమ్ని పట్టుకోగలిగితే క్యాన్సర్ క్యూరబుల్ అవుతుంది. 3 రోజుల కిందట పేపర్లో పడింది, భరతనాట్యం కెన్ క్యూర్ క్యాన్సర్ ఇన్ స్పాండిలైటిస్. చదివారా మీద ఎవరైనా, నాకు తెలియదు, చదివారు లేదా. మరి సైంటిస్ట్ అంటే మనం, ఆ చెప్పిన వాళ్ళే సైన్స్ చదివిన వాళ్ళే, ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళే. అంచేత క్యాన్సర్కి దానికి రోగ నివారణకి కావాల్సింది ఏంటంటే యూ షుడ్ నో హౌ టు డ్యాన్స్, ద కాస్మిక్ డ్యాన్స్ అని మన నటరాజు గురించి చెప్తూ ఉంటాం. వీ హావ్ ఫర్గాటన్ అబౌట్ ద కాస్మిక్ డ్యాన్స్. భరతనాట్యం అంటే ఏంటో మర్చిపోయాడు. మనకి అన్ని కూడా అవశేషాలు మాత్రం మిగిలి ఉన్నాయి. అదేదో సామెత ఉంది చూసావా, ఆ కూలిపోయినటువంటి గోడలు ఆ రాజభవనం యొక్క గొప్పతనాన్ని చాటుతాయి, కానీ కూలిపోయిన గోడలు. మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఆ గొప్ప రాజభవనాన్ని మనం పునర్నిర్మించాలి. ఆ పునర్నిర్మించడానికి ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మనకి ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని దేవతలు అక్కర్లేదు, ఒకటే ఒక దేవత సూర్యుడు, సోలార్ సిస్టమ్. ఆ సూర్యుడు యొక్క శక్తిని ఉపయోగించుకునే మన ఋషులందరూ మ్యాజిక్లు చేశారు. ఏ మ్యాజిక్ చేసినా సూర్యుడి దగ్గర నుంచి చేసింది. మళ్ళీ మన థియోసాఫికల్ సొసైటీలో ఇవల్యూషన్ ఆఫ్ ఎ సోలార్ లోగాస్ అనేటటువంటి పేరుతో ఆ ఋషులు అప్పుడు నేర్చిన్నటువంటి మొత్తము సౌర విద్యని మనకి అందజేశారు, అది గుర్తుంచుకోండి. అంచేత ఎప్పుడు కూడా దేవీ దేవతల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దేర్ కిరణాలు, రేస్ ఆఫ్ ది సన్, విశేషమైనటువంటి కిరణాలు. సూర్యుడి యొక్క కిరణాలు 12 రకాలుగా పనిచేస్తాయి పృథ్వీ గ్రహం మీద అని భాగవతం చెప్తుంది. అందులో సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తున్నప్పుడు దాన్ని సంక్రమణము అంటాం. ఆ సంక్రమణ కాలాన్ని ఉపయోగించుకోవడం మనం మర్చిపోయాం. అసలు ఆ మాటే మనకు గుర్తులేదు. కానీ రెండు సంక్రమణ కాలాలు ఇప్పటికీ మనం డెడ్ పండుగలుగా చేసుకుంటున్నాం. ఒకటి ఉగాది మేష సంక్రమణం, అంటే అప్పుడు సూర్యుడు మేషరాశిలోకి వస్తాడు. రెండోది మకర సంక్రమణం, పదవ రాశిలోకి వస్తాడు. ఈ రెండు సంక్రమణాలు ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. కానీ ఎందుకు చేసుకుంటున్నాము? సూర్యుడు రాశి ఎక్కడ మారుతున్నాడు అనేది అసలు అందరం మర్చిపోయాం. అసలు మకర సంక్రమణానికి సూర్యుడికి ఉన్నటువంటి లింక్ ఏ మర్చిపోయాం. కానీ 12 నెలలలో సూర్యుడు మేషరాశి నుంచి మొదలెడితే, అంటే ఉగాది నుంచి కనుక మనం మొదలెడితే, ఒక్కొక్క నెల ఉంటాడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో. ఆ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు మన శరీరంలో ఒక్కొక్క అంగాన్ని ప్రభావితం చేస్తాడు. అది జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. మన అమ్మాయికి ఎప్పుడు పెళ్లి అవుతుంది, నీకు రోగం ఎప్పుడు నయమైపోతుంది, స్టాటిస్టిక్స్ లో ఆ డేటా అంతా ఏమి ఉండదు. రాశి అంటేనే అర్థం ఏంటంటే గ్రూప్ అని అర్థం, సమూహము అని అర్థం. బాంబేలో సంవత్సరానికి 60 యాక్సిడెంట్స్ అవుతాయని ఒక స్టాటిస్టికల్ రిజల్ట్ చెప్తే 90% అది కరెక్ట్ గానే ఉంటుంది. ప్రతి సంవత్సరం 60 మంది చచ్చిపోవచ్చు యాక్సిడెంట్స్ ద్వారా, స్టాటిస్టికల్ గా రాశి ప్రకారము. కానీ ఫలానా రోడ్లో ఒకడు చచ్చిపోకపోవచ్చు, ఆ రోడ్లో అసలు యాక్సిడెంటే అవ్వకపోవచ్చు. అర్థమవుతుంది కదా? అంతేనా, మీ వ్యక్తిగత జీవితంలో ఏమవుతుంది అన్నది కాదు అస్ట్రాలజీ సోలార్ సిస్టమ్ చెప్పేది. రాశిగా నువ్వు జీవించగలిగితే, గ్రూప్గా కనుక నువ్వు జీవించగలిగితే అది కరెక్ట్ అవుతుంది. గ్రూప్ లివింగ్ కావాలి మనకి. ఆ గ్రూప్ లివింగ్ని మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటామంటే సొసైటీ అని చెప్పుకుంటాం. సొసైటీ ఈజ్ ఎ గ్రూప్ లివింగ్. కానీ సొసైటీలో ఉన్నటువంటి మనము యాజ్ ఎ గ్రూప్ గా జీవిస్తున్నావా? యాజ్ ఎ గ్రూప్ గా జీవించ నాట్ ఎట్ ఆల్ వరీ అబౌట్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద సొసైటీ. దాన్ని సవరించుకోవాలి. ఎలా సవరించుకోవాలి? సూర్యుడు మేషరాశి నుంచి మళ్లీ మీనరాశి వరకు తిరుగుతున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలాగే ప్రవర్తించాలి, నీకు ఇంకో మార్గం లేదు. అది ఫస్ట్ స్పిరిచువలిజం మనకి చెప్పేటటువంటి విధానం. మన లైఫ్ సూర్యుడికి ఆధారంగా మూవ్ అవ్వాలి. దేర్ ఇస్ నో అదర్ వే. కాదండి నేను అలా బతకను అంటే ఇది ఇలా ఉంటుంది జీవితం. ఇప్పుడు ఎలా ఉందో జీవితం, మానవ జాతి జీవితం, సూర్యుడిని మర్చిపోయినటువంటి జీవితం. అందుకే సకాలైన మహత యోగో నష్ట పరంతప అన్నప్పుడే ఏడుస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో. అప్పటికే నాశనం అయిపోయింది సూర్యవిద్య, చంద్రవిద్య మిగిలింది. యదువంశీయులు కౌరవులు వీళ్ళందరూ ఎవరు అంటే చంద్రవంశీయులు. అంటే డైరెక్ట్ రాముడు కాలంలో ఉన్నట్టు సోలార్ కింగ్స్ లేరు అక్కడ, ల్యూనార్ కింగ్స్ ఉన్నారు. ల్యూనార్ అంటే అర్థం ఏంటి? రిఫ్లెక్షన్ ఆఫ్ సన్, సన్ యొక్కదే అది కూడా. కానీ ఖచ్చితంగా రిఫ్లెక్షన్ సూర్యుడు ఎంత గొప్పది కాదు కదా. సూర్యుడు యొక్క శక్తి ఇక్కడ, భూమి యొక్క శక్తి ఇక్కడ. మరి ఇప్పుడు మనం అది కూడా మర్చిపోయాం. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫైర్. అగ్ని లేకపోతే మన సివిలైజేషన్ లేదు. మొత్తం సివిలైజేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఫైర్. ఈ మూడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూర్యుడిలోనే ఈ మూడు ఉన్నాయి. సూర్య విద్య రామాయణం చెప్తుంది. రామాయణం అనేది ఒక వ్యక్తి యొక్క చరిత్ర కూడా, కానీ వ్యక్తి యొక్క చరిత్ర మాత్రమే కాదు. అది గుర్తుంచుకోండి. రామాయణం మీకు హౌ టు లివ్ లైక్ ఎ సన్, హౌ టు నో ద హార్ట్ ఆఫ్ ఎ సన్ ఆదిత్య గురి గురించి చెప్తుంది. మనమే కాదు, ఈ మొత్తం అన్ని ప్లేన్స్ కూడా సూర్యుడికి సంబంధించినవే. అంటే మనం ఎల్లప్పుడూ కూడా ఏదో విధంగా సూర్యుడిలోని భాగాలి, వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. అంచేత సూర్యుడు ఎలా అనుకుంటాడో నువ్వు అలా జీవిస్తే కరెక్ట్ తప్ప, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాము అంటే కరెక్ట్ కాదు. దీని తర్వాత నేను చూపించబోయేటటువంటి స్లైడ్స్ చాలా ఫాస్ట్ గా తీసుకెళ్తాను, 40 స్లైడ్స్ వరకు. కానీ ఎక్కడైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం నన్ను ఆపేయండి. ఈ 7 ప్లేన్స్ మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి. ఆది అనుపాదక, ఆత్మ, బుద్ధి, మనస్సు, కామ, స్థూల. మనం ఇక్కడ ఉన్నాం. మనస్సు కూడా టెక్నికల్ గా మన కంట్రోల్లో లేదు, మనస్సు యొక్క కంట్రోల్లో మనం ఉన్నాం. ఈ మనస్సుని వశంలో చేసుకున్నటువంటి వాళ్ళు బుద్ధిమంతులు. దట్ ఈస్ బుద్ధి. ఇచ్చట బుద్ధి అనేటటువంటిది మనస్సు యొక్క పరిధి దాటినాక వచ్చేటటువంటి తలం. గురువులందరూ ఆ తలంలో ఉంటారు, బుద్ధి యొక్క తలంలో ఉంటారు. బుద్ధి అంటే ఏమిటి? ఒకసారి ఇది మంచిది కాదు అని నీకు అర్థమైపోయాక ఆ తప్పు మళ్ళీ నీ ద్వారా జరగకూడదు. బుద్ధిమంతుడు ఆ పనిచేయడు. ఒకసారి నిపులో చేయిపెట్టాక చేయి కాలిన తర్వాత ప్రమాదవశాత్తు నిపులో చేయిపడవచ్చు, కానీ మళ్ళీ చూద్దామని ఎవడో అనుకోడు. సరే, ప్లస్ బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇతరుల యొక్క అనుభవంతో లాభం పొందుతాడు. ఎవడో చెప్తాడు నిపులో చేపెడితే కాల్సింది జాగ్రత్త అని, ఎలా కాల్సిందో చూస్తాను అండు. బుద్ధిమంతుల యొక్క లక్షణం అది, బుద్ధి యొక్క తలం అది. ఈ బుద్ధి యొక్క తలంలో తీసుకు వెళ్ళటానికి మన దగ్గర ఉన్నటువంటి ఏకైక సాధన ఏంటి అంటే 700 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీత. నష్టో మోహ స్మృతి లబ్ధ, ఈ 3 తలాలు భ్రాంతి, మాయా, మోహం, ఈ 3 లెవెల్స్ కి చెందింది. ఈ 3 లెవెల్స్ నే భ్రాంతి, మోహము, మాయా అంట. అంచేత మనలో అందరం ఏదో ఒక భ్రాంతికిలోనే ఉన్నాం. ఐఎమ్ ఎన్ ఇండియన్ అదొక భ్రాంతి, నేను ఈ శరీరాన్నే అదొక భ్రాంతి. భ్రాంతి అని తెలిసినా భ్రాంతి పోదు, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సైంటిస్టులకు కూడా ఉదాహరణకి నీళ్లలో కనుక ఒక స్ట్రైట్ గా ఉన్న కర్రపుల్ల పెట్టారనుకోండి, వంకర అవుతుంది రిఫ్రాక్షన్. మీకే కాదు సైంటిస్ట్ గారి వంకరగానే కనిపిస్తుంది. సైంటిస్ట్ గారు ఏదో స్ట్రైట్ గా కనిపిస్తుంది నీళ్లలో పెట్టే, కానీ సైంటిస్ట్ కి అది భ్రాంతి అని తెలుసు, ఇల్యూజన్ అని తెలుసు. భావం అర్థమవుతుంది కదా? శంకరాచార్యుల వాళ్ళు చెప్పినటువంటి ఇల్యూజన్ అది. ఈ సృష్టి మాయా అనలేదా ఆయన? నువ్వు చూసే దృష్టి మాయ, నువ్వు చూసే దృష్టి మోహం, నువ్వు చూసేటటువంటిది భ్రాంతి. ఒక సైంటిస్ట్ పుల్లని నీటిలో పెడితే పుల్ల వంకరగా కనిపిస్తే వాడు మొత్తుకుంటాడు మీతో, కాదయ్యా బాబు అది స్ట్రైట్ గానే ఉంది అని. కానీ వాడికి కూడా అది వంకరగానే కనిపిస్తుంది, అది గుర్తుంచుకోండి. కానీ వాడికి తెలుసు అది స్ట్రైట్ గా లేదు అని. అంటే వాడికి ఆ ఇల్యూజన్ లేదు, మనకు ఆ ఇల్యూజన్ ఉంది. అంతేత ఈ 3 లోవర్ ప్లేన్స్ అత ప్లేన్స్ ఆఫ్ ఇల్యూజన్ అంటాం మనం. ఆ 3 లెవెల్స్ ని వేరు వేరుగా మాయా అని, భ్రాంతి అని, మోహము అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 3 ప్లేన్స్ ని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి అర్థం పర్థం లేనటువంటి డిఫరెన్షియేషన్స్ లో మనం బుర్ర వేడి చేసుకోవద్దు. ఈ 3 కలిపి ఏంటి అంటే తప్పుడు లోకాలు. తప్పుడు లోకాలు అంటే అర్థం ఏంటంటే ఈ లోకాలు లేవని చెప్పటంలే. ఈ లోకాల గుండా నువ్వు ఎప్పుడైతే చూస్తావో భ్రాంతికిలోనవుతావు. భౌతిక జగత్తు నుంచి నువ్వు సూర్యుడిని చూస్తే భ్రాంతి వస్తుంది, మోహం వస్తుంది, మాయ వస్తుంది. ఇక్కడి నుంచి చూసావనుకో ఇవన్నీ కరెక్ట్గా కనిపిస్తాయి, కానీ ఇవేమీ పోవు, ఇవేం నాశనమైపోవు, ఉంటాయో అక్కడ. అది మొదట మనం అర్థం చేసుకోవాలి. 3 పదాలని కూడా నా సలహా ఏంటి అంటే, మనం థియోసాఫికల్ సొసైటీలో 3 మంచి పుస్తకాలు ఉన్నాయి. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని ఒక బుక్ ఉన్నది, ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అని ఒక బుక్ ఉన్నది, లైట్ ఆన్ ది పాత్ అని ఒక బుక్ ఉన్నది. దాన్ని చదివి మదించాలా? చదివి ఊరుకుంటే లాభం లేదు. నో, ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ మీకు ఇక్కడ నుంచి నాలెడ్జ్ ఇస్తుంది. ఇది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే సౌండ్, గురువు యొక్క వాక్యాన్ని వినగలిగేటటువంటి శక్తిని ఇస్తుంది. అది మీరు ఆచరణలో పెడితే, చదివి వదిలేస్తే లాభం లేదు, కానీ చదవకుండా మీరు ఆచరణలో పెట్టలేదు. అది ఎప్పుడో గుర్తుంచుకోండి. ఆ తప్పు ఎందుకో భారతీయులలో చాలా ఎక్కువ చూస్తాను. చాలా సంస్థల్లో నేనేం వింటాను అంటే మా గురువు ఎలా నడిపిస్తే అలా నడుస్తానండి. నిజమా? గురువు చెప్పినట్టు నడుస్తున్నావా? నడవగలవా? అసలు గురువు చెప్పింది నీ బుర్రకు ఎక్కుతుందా? ఈ మూడు బ్లాక్స్ ఉన్నాయి, సిమెంట్ బ్లాక్స్. మోహం అనే బ్లాక్ అవుతుంది, మాయా అనేటటువంటి బ్లాక్ అవుతుంది. మహాభాగవతంలో చాలా విచిత్రంగా కంసుడు మాట్లాడతాడు. ధర్మ సిద్ధాంతం గురించి ఎంత చెప్తాడు, చిన్నపిల్లల్ని చంపేశాను నేను, ఇది చేశాను అది చేశాను అంత చెప్పి మళ్ళీ ఏం చేశాడు, చిన్నపిల్లలు చంపాడు. మనం చేసిన తప్పులే చేస్తూ ఉంటాం. ఎట్లేదంటే ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లోకి ఎలా వెళ్లాలో మనకి తెలియదు. దాని మీద మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కూడా. కానీ ఈ మాట్లాడుకున్నటువంటి మనము మాట్లాడుకోవద్దు. లెట్ అస్ ట్రై టు గో ఇన్ టు ద వాయిస్ ఆఫ్ సైలెన్స్. ఐదుగురు మీలో పది మంది కనుక, అందుకే నా ఫ్రెండ్స్ అందరితో కూడా నేను ఏం చెప్తున్నా అంటే, యూ బికమ్ మెంబర్ ఆఫ్ దిస్ థియోసాఫికల్ సొసైటీ. అంటే భగవద్గీత మనకి చచ్చిన అర్థం కాదు. రాజవిద్య రాజగోయం మీద 18 కమెంటరీలు చదివాను నేను. ఒక ముక్క రాసిన వాడికి తెలియదు అని నాకు అర్థమైంది. థియోసాఫికల్ సొసైటీ బుక్స్ చదివిన వాడికి 9th చాప్టర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. వాయిస్ ఆఫ్ సైలెన్స్ కి, రాజవిద్య రాజగోయానికి కంప్లీట్ సామ్యం. కానీ రెండు ఈ యాంగిల్లో చదువుకుంటేంది. కానీ ఖచ్చితంగా భగవద్గీత వాయిస్ ఆఫ్ సైలెన్స్ కంటే చాలా ఎక్కువ మెసేజ్ ఇస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ మన పరంపర యొక్క జ్ఞానం ఉంది అక్కడ. థియోసాఫికల్ సొసైటీలో ఇప్పుడిప్పుడు పరంపర ఏర్పడుతుంది, బ్రేక్ అయిపోయింది. నాకు ఇప్పుడు తెలిసి ఈ సైన్స్ లెడ్ బీటర్ యానిబేషన్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు నాకు తెలియదు. డాక్టర్ హెడ్సన్ బతుకున్నటువంటి కాలంలో ఆయనతో నేను ఉత్తరాలు అవి రాసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాడిని. డాక్టర్ హెడ్సన్ పేరు విన్నాను కదా, ఇప్పుడు టాక్ విత్ బ్రదర్ ఆఫ్ ఏంజిల్స్. అందులో కొన్ని విశేషమైనటువంటి నేను చేసిన తప్పుల్ని ఆయన సరిదిద్దాడు ఏంజిలిక్ కాంటాక్ట్లో. కానీ తర్వాత ఇప్పుడు ఎవరో ఉన్నట్టు నాకు తెలియదు. ఎందుకది నేను బాధపడుతున్నాను అంటే, ఇంత విశేషమైనటువంటి సంపద మనం ఉంచుతుంది. రాత్రి పొగలు మీరు చదవాలి తప్ప ఆ పుస్తకాన్ని. ఏదో ఆదివారం నాడో ఎప్పుడో ఒకసారి చదువుతా ఉంటే ఇట్స్ ఓకే, ద ఫైర్ ఇస్ బర్నింగ్, మంట అలా ఉంది కానీ అదే ఫ్లేమ్ గా మారాలి. అంచేత ఈ మాయా మోహము భ్రాంతి, నష్టం మోహ స్మృతి లబ్ధ్వా తత్ర సదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ. మొట్టమొదట ఈ మూడింటిని మీరు దాటారు అన్న దానికి నిదర్శనం ఏంటి అంటే, ఇంకా మీకు అనుమానాలు ఉండవు. ప్రతి దానికి కార్యకారణ సంబంధం తెలుస్తుంది మీకు. థియాసఫీలో ఒక చిన్న టేబుల్ ఉంది, లాస్ట్ వీలైతే నేను ఆ టేబుల్ గురించి చెప్తాను. ఆ టేబుల్ ఎవరైతే అర్థం చేసుకుంటారో, నువ్వు ఎందుకు పుట్టావో, ఫలానా తల్లిదండ్రులకి ఎందుకు పుట్టావో, శంకరాచార్య వారు ఎందుకు పుట్టారో, బుద్ధుడు ఎందుకు పుట్టాడు, తెలంగాణ రాష్ట్రము అనేది కావాలని ఎందుకు మనుషులు అడుగుతున్నారు, ఇవంతా మీకు అర్థమవుతుంది. ఆ చిన్న టేబుల్ చాలు. ఆ టేబుల్ వైపుకు మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నాను. యు విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నష్టమోహ స్మృతి లబ్ధ్వా తత్ ప్రసాదాత్మ యాచ్యుత స్థితోస్మి గత సందేహ. ఇంకా నాకు సందేహాలు లేనే లేవు అని నువ్వు అనాలి అంటావు. అది అంటానికి మొట్టమొదటి ద్వారా నేను మీకు ఏం చెప్పాను అంటే, దేర్ ఆర్ ఓన్లీ 2 ఎనర్జీస్ ఫర్ లైఫ్, సౌండ్ ఎనర్జీ, బ్రెత్. అంటే ద సైన్స్ ఆఫ్ బ్రీదింగ్, ద సైన్స్ ఆఫ్ మంత్రాస్ అంటాం మన భాషలో. సౌండ్ టెక్నాలజీ టెక్నికల్ గా అనొచ్చు, కానీ మనం మంత్ర విజ్ఞానం అందాం. ఇంకేత శ్వాస విజ్ఞానము, మంత్ర విజ్ఞానము, ఈ రెండు ప్లేన్స్ శ్వాస విజ్ఞానానికి సంబంధించింది. నీలో బుద్ధి ఏ లెవెల్లో ఉందో నీ యొక్క శ్వాస తెలుపుతుంది. అది భారతీయ ఋషులు కనిపెట్టినటువంటి ఓ విలక్షణమైనటువంటి రీసెర్చ్. నువ్వు ఎవడివి అంటే, నీ శ్వాస ఎలా ఉందో నువ్వు అలాంటి వాడివి. యువర్ బ్రీదింగ్ టెల్స్ యూ యువర్ మోరల్ అండ్ సైకలాజికల్ క్యారెక్టర్. ఎలా కోపం వచ్చిన వాడు బ్రీదింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, శాంతంగా ఉన్నవాడి బ్రీదింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అంచేత బ్రీదింగ్ ఏం చెప్తుంది, నీ క్యారెక్టర్ గురించి చెప్తుంది. అంచేత నీ క్యారెక్టర్ మార్చుకోవాలి అంటే కబుర్లు చెప్తే లాభం లేదు, నువ్వు ప్రాణాయామాలు చేయాలి. మరి ప్రాణాయామాలు ఎవరు చెప్తారు? ఆ సైన్స్ తెలిసిన వాడు చెప్పాలి. నువ్వు చేసేస్తానంటే అట్ట నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఓ ఎలక్ట్రిసిటీ ఏదో నేర్చుకోవాలి అంటే యూ హ్యావ్ టు గో టు ఏ ఎక్స్పర్ట్. వీడు ప్రాణాయామాన్ని మొదలు పెట్టేస్తారు. ఆ ప్రాణాయామంలో ఉన్నటువంటి బేసిక్స్ కూడా చాలా మందికి తెలియదు. కానీ థ్యాంక్స్ గాడ్, రామ్దేవ్ మహారాజ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఆ బేసిక్స్ ని చాలా స్పష్టంగా మనకు అందజేసుకున్నాడు. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచి తీసుకోమని గురుగీత చెప్తుంది. పుష్పం పుష్పాంతరం వ్రజే ఏ విధంగా అవుతే తుమ్మెద మధువు కోసం ఒక పుష్పం నుంచి ఇంకో పుష్పం వైపు వెళ్తుందో తెలివిగా, అదేవిధంగా నువ్వు ఒక గురువు నుంచి ఇంకో గురువుకు వెళ్ళు అని గురుగీతలో శివుడు చెప్తే గురువుని మార్చుకోవాలి. మీరు దత్తాత్రేయుడికి ఎంతమంది గురువులు ఉన్నారో తెలుసు కదా, 24 గురువులు ఉన్నారు. అంతకంటే ఎక్కువ గురువులు ఆయనకి ఎందుకు లభించారు అంటే రోజుకు ఉన్న 24 గంటలే కనుక. రోజుకి 48 గంటలు ఉండేటటువంటి ప్లానెట్ మీద కలిపితే ఆయనకి ఎంతమంది గురువులు ఉండేవారు? ఖచ్చితంగా 48 గురువులు ఉండేవారు, అది గుర్తుంచుకోండి. యు షుడ్ నో హౌ టు బ్రీత్. సూర్యుడు మెరిడియన్ నుంచి అలాగే తిరుగుతూ హొరైజన్లో అలా తిరిగి మళ్ళా కిందికి వెళ్ళిపోతే దాంతో పాటు మీ శ్వాస మారుతుంది. ఆ శ్వాసను సూర్యుడికి అనుగుణ్యంగా మార్చుకోవడానికి సంధ్యావంతనం అనే రూజు పెడితే అది మర్చిపోయిన చాలా మంది అసలు చేసుకోరు. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఆ టైంకి చేసుకోవాలి. అంటే ఆ టైంకి నువ్వు చేసుకుంటే ఏం జరుగుతుంది, నీ బ్రీదింగ్ సూర్యుడి యొక్క ప్రాసెస్ కి ఆటోమేటిక్ గా సింక్రనైజ్ చేసుకోవాలి నువ్వు. కాదండి నేను 8 గంటలకు సంధ్యావందనం చేసుకుంటానండి, వాట్ నాన్ సెన్స్. 8 గంటలకు సూర్యుడు అప్పుడు ఉన్నట్టు ఉండడు. వీళ్ళని ముస్లింస్ చూసి నాతో చాలా మంది అంటారు, వాళ్ళు ఎంత గ్రేట్ అండి ఎక్కడున్నా ఆపేస్తారండి. నువ్వు దద్దమ్మవి, నీకు నీకు సైన్సే తెలియదా. సంధ్యావందనం ఈజ్ ఏ మస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ది సోలార్ లోగోస్. సూర్య విజ్ఞానం మీకు తెలియాలి అంటే ఇంకో దారి లేదు మీకు. యూ హ్యావ్ టు నో అబౌట్ ది సైన్స్ ఆఫ్ బ్రీదింగ్. నాకు వచ్చినండి నీకేం రాదు. నిజంగా బ్రీదింగ్ వచ్చినటువంటి వాడు శిలలో బ్రీదింగ్ చేస్తే శిలకి ప్రాణం వస్తుంది. ఓ మూర్తిని మీరు తీసుకుని మీరు కనుక ఊపిరి పీలిస్తే ఆ శిలకి ప్రాణం వస్తుంది. అది అలాంటి కథలు అనుకుంటాం మనం. డైరెక్ట్గా నేను ఎక్కడ ప్రాణం ఇవ్వలేకపోయాను, కానీ ఒక బరువైనటువంటి రాయికి కరెక్ట్గా ఊపిరి పీలిస్తే ఆ రాయి తేలికైపోతుంది. అది నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. దాని గురించి నేను పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ గురువు అన్నాడంటే ఇంతవరకు నువ్వు చూశావు కదా నోరు ముయ్యి అన్నాడు. రాళ్ళు ఎత్తటం పని నీది కాదు, కూలీల పని. ఇది పాజులనే అర్థం చేసుకోను అంటే అలాగే పిరమిడ్ కట్టబడింది. పిరమిడ్లో 300-400 టన్స్ బరువుంది ఒక్కొక్క రాయి. అది ఎంత ఎత్తు పెట్టారు వాళ్ళు? టెక్నాలజీ. ద ఫస్ట్ బేసిస్ ఆఫ్ లైఫ్ ఈజ్ బ్రీదింగ్ అని గుర్తుంచుకోండి. ఈ బ్రీదింగ్ టెక్నాలజీలో బెస్ట్ మెథడ్ ఆఫ్ బ్రీదింగ్ ఏంటి అంటే ఇన్ఫెంటైల్ బ్రీదింగ్ అంటాం, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అని కూడా డాక్టర్స్ అంటూ ఉంటారు. మీకు అర్థమైంది కదా, అంటే యువర్ డయాఫ్రమ్ మస్ట్ మూవ్, యువర్ స్టమక్ మస్ట్ మూవ్. ఈ ఒబెసిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవి నువ్వు డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ చేస్తే ఉండవు నీకు. కానీ ఒకరోజు చేసి తగ్గిపోతుందా? ఒక రోజులో అయ్యేది ఏం కాదు. ఇది మీరు నెలల తరబడి చేయాలి. ఇది బ్రీదింగ్ కి సంబంధించినటువంటి ఎవల్యూషన్. ఇది సూపర్ నార్మల్ ఎవల్యూషన్, బ్రీదింగ్ కి సంబంధించినటువంటి ఎవల్యూషన్. నువ్వు కనుక ఎదుటివాడు ఎలా బ్రీత్ చేస్తున్నాడో అలా బ్రీత్ చేయగలిగితే వాడి మనసులో ఉన్న రహస్యాలన్నీ నీకు తెలిసిపోతాయి. ఇచ్చంటే యూ బికమ్ దట్, యువర్ బ్రెత్ ఈజ్ యూ. దాన్నే ఏమని చెప్పానంటే సోహం సోహం. దీన్ని మిల్లిమిల్లిగా మనం ఇక్కడ క్లాసెస్గా ఎలా పెట్టుకోగలం అన్నది మీరు అందరూ కలిసి ఆలోచిస్తే మానవ జాతికి చాలా పెద్ద సేవ చేసిన వాళ్ళం. జస్ట్ బ్రీదింగ్ టెక్నాలజీ ఈజ్ ఇనఫ్ టు కాంటాక్ట్ ద మాస్టర్స్. గురువుని మీరు కాంటాక్ట్ చేయాలి అంటే మాస్టర్స్ ని కాంటాక్ట్ చేసుకోవాలి అనేటటువంటి కోరిక ఉంటే మీ బ్రీదింగ్ కరెక్ట్ గా ఉండాలి. అది నిరంతరం కరెక్ట్ గా ఉండాలి. రాబోయేటటువంటి రోజుల్లో ఓ విచిత్రమైనటువంటి మిషన్ డెవలప్ అవుతుంది అని జ్వాలాకుల మహర్షి చెప్తాడు. పుట్టగానే పిల్లవాడికి అది పెడతాం, వాడి బ్రీదింగ్ తెలుస్తుంది, వాడు ఇంజనీర్ అవుతాడా డాక్టర్ అవుతాడా సైంటిస్ట్ అవుతాడా దాంతో చెప్పేస్తాడు. యువర్ బ్రీతింగ్ డిసైడ్స్ యూ, ఇట్ డిసైడ్స్ యువర్ బుద్ధి. బుద్ధి అనేది ఇప్పుడు అర్థమైంది కదా, డెసిషన్ మేకింగ్ పవర్. మన దగ్గర ఇప్పుడు నాలెడ్జే ఉంది, డెసిషన్ మేకింగ్ పవర్ లేదు. అందరి పిల్లలకి తెలుసు చదువుకుంటే ఫస్ట్ క్లాస్ వస్తుందని. ఈ కాలంలో 90% కంటే తక్కువ రాకూడదు అసలు పిల్లలు ఎవరికి కూడా, కానీ ఫెయిల్ అయ్యేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు 70%. ఇంకేంటి బుద్ధి యాదవతి చదువుకుంటే మార్కులు వస్తాయని కానీ చదవలేదు. ఏడుస్తాడు మహాభారతంలో దుర్యోధనుడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు తెలుసు ధర్మం అంటే ఏంటో, నాకు ఎవడు లెక్చర్ గీత అది ఏమి ఒక్కర్లేదు, నచమే ప్రవృత్తి, ఐ కాంట్ గో టు వర్డ్స్ దట్ సైడ్. అధర్మం అంటే ఏంటో కూడా తెలుసు, నచమే నివృత్తి, చచ్చినట్టు ఆ వ్యసనానికి బానిస అయిపోయి నేను అలా చేయిస్తున్నాను. ఇదంతా తెలిసి మొత్తము మన గురువులందరికీ ఉన్నటువంటి పవర్స్ మనం కూడా డెవలప్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి స్లైడ్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోండి. ద మొత్తం ఎవల్యూషన్ సైన్స్ ఇక్కడ ఉన్నది. ఇప్పుడు రాబోయేటటువంటి దాంట్లో ఇక్కడ లోగోస్ అంటే ఏం చెప్పాను నేను, వర్డ్ శబ్దం, శబ్ద బ్రహ్మన్ అంటే ద క్రియేటివ్ ఎనర్జీ ఆఫ్ సౌండ్. సౌండ్ లో ఇంకొక తమాష ఉంది, యూ కెన్ కమ్యూనికేట్ నాలెడ్జ్ త్రూ సౌండ్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం, నా బుర్రలో ఉన్నటువంటి నాలెడ్జ్ మీ బుర్రలోకి వెళ్ళిపోతుంది కదా. మీకు ఆల్రెడీ ఈ నాలెడ్జ్ లేదు, ఇంజనీర్ అవ్వాలి, మీరు డాక్టర్ అవ్వాలి, మీరు ఏం చేస్తారు, కాలేజీకి వెళ్ళి కూర్చుంటారు, వింటారు, వింటే ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది కదా మీకు. అంటే టెలిపతి అనేటటువంటిది ఇస్ పాసిబుల్ అని ఇప్పుడైనా అర్థమవుతుందా మీకు? మీ టీచర్స్ యొక్క మెంటల్ లెవెల్కి ఆ మాటల ద్వారా మీరు ఎదుగుతున్నారు, లేకపోతే మీరు డాక్టర్లు ఇంజనీర్లు ఎలా అవుతారు? అదే టెక్నాలజీ మీరు ఇక్కడ కూడా వాడితే, గురువులు చెప్పినటువంటి సౌండ్స్ మీరు పట్టుకోగలిగితే మీరు గురువులు అయిపోతారు. మెడికల్ డాక్టర్ చెప్పింది విని డాక్టర్ అవగాలి ఉంది, కెమిస్ట్రీ లెక్చరర్ చెప్పింది విని కెమిస్ట్ అవగాలి ఉంది, గురువులు చెప్పింది విని మీరు గురువులు ఎందుకు కాలేదు? సుపర్నామల్ పర్సన్ సమచ్చు మీరు, కానీ ఆ మొండి పట్టుదల ఉండాలి. ఇంజనీర్ అవటానికి ఒక రోజులో అవుతున్నారా? ఎన్ని పుస్తకాలు చదువుతున్నారు? ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు? ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఊడిగం చేస్తున్నారు? చెప్పండి బాబు, మాకు ఇది అర్థం అవటం లేదండి. మరి ఆధ్యాత్మిక విద్య గురించి మీరు ఏం ఊడిగం చేస్తున్నారు? ఎవరైనా చెప్తాము అంటే మీరు టైం ఇవ్వడానికి కూడా సందేహిస్తున్నారు. నాకు నిన్న సాయంత్రం ఒక చోట ఒక మీటింగ్లో ఒక వ్యక్తి నేను ఈ విషయం చెప్తాను అన్నాడు. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నోబడి హెస్ కమ్ ఫార్వర్డ్, మీరు నాకు చెప్పండి మేము వస్తాం. అదే మీకు తెలిసిన ఐశ్వర్యరాయి అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకోబోతున్నారు, కానీ ఇప్పుడు చెప్పాలి మీరు ఫలానా చోటకి రండి నేను చెప్తానంటే మనం అందరం వెళ్ళిపోతాం, మీరే కాదు నేను వెళ్తా. కానీ వదిలేడు, ఇంత చేసేవాడు ఏం చెప్పబోతున్నాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక విద్య గురించి మీరు నేర్చుకోవాలదా బాబు, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను, నాకు కేవలం టైం ఇవ్వండి అంటే నాకు తెలిసి ఎవరు టైం ఇవ్వలేదు. పవర్ ఆఫ్ వర్డ్ గురించి మాట్లాడుతున్నా, కానీ ఇక్కడికి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు రివల్యూషన్. ఈ ప్లేన్ ని కనుక మాకు ఇక్కడ ప్లేన్ లాగా లేదు, టైటిల్ పెట్టారు, కానీ దీన్ని మీరు ఆది తలము కంటే ముందు ఉన్నటువంటి ప్లేన్ అనుకోండి, ఇమాజిన్ చేసుకోవచ్చు కదా, అది వాయిస్ ఆఫ్ సైలెన్స్. అంటే అక్కడ శబ్దము లేదు, సైలెన్స్ ఉంది, కానీ ఆ సైలెన్స్ ఈజ్ ఎ డైనమిక్ సైలెన్స్. కెమిస్ట్రీలో నేను చెప్తూ ఉంటాను డైనమిక్ ఈక్విలిబ్రియం అని, అంటే ఇటువైపు ఉన్న పదార్థాలు ఇటువైపు ఉన్న పదార్థాలుగా మారుతూ ఉంటాయి, ఇటువైపు ఉన్నటువంటి పదార్థాలు ఇటువైపు ఉన్న పదార్థాలుగా మారుతూ ఉంటాయి, నిరంతరం జరుగుతూ ఉంటాయి. కానీ అది జరిగే స్పీడ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మీకు చేంజ్ కనిపించదు, అక్కడ మీకు చేంజ్ కనిపించదు. బికాజ్ ఆఫ్ దిస్ మ్యూచువల్ డైనమిజం, రియాక్షన్ మెకానిజం. ఆ పొజిషన్ మీరు ఊహించుకోండి, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్. ఇంకా ఇక్కడ నుంచి మీరు కాస్త ఏకాగ్రతతో వినండి, మొత్తము సోలార్ సిస్టమ్ ని మీరు ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. ఎక్కడ చెప్తున్నాడు ఇక్కడ, ద లోకాస్ మార్క్స్ అవుట్ హీజ్ యూనివర్స్ ఆన్ ద ఆది ప్లేన్. ఆది ప్లేన్ అంటే దిస్ ప్లేన్. సూర్యుడు ఏం చేస్తున్నాడో మీరు అదే చేస్తారు మీ జీవితంలో. యాజ్ అబౌవ్ సో బిలో. ఈ ఏరియాని మీరు ఎక్కడ మార్క్ చేసుకున్నారు, ఎంతవరకు మార్క్ చేసుకున్నారు చూసుకోండి. ఇదే గుంటూరులో మీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ వేరు, ఇంకోటి ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ వేరు, అందరి ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ వేరు, అందరూ కలిసి సొసైటీలో ఉన్నాం కదా. కొంతమంది యాక్టివిటీస్ ఏమవుతాయి, ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఓవర్లాప్ అవుతూ ఆ ఫీల్డ్ అర్థమైందా మీకు నేను చెప్తానది, అది ముందు డిసైడ్ చేసుకుంటాడు. ఎప్పుడు పుట్టక ముందే మీరు కూడా పుట్టక ముందే మీ ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషనరీ యాక్టివిటీస్ ని డిసైడ్ చేసుకున్నారు. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఆ సింపుల్ అవడమే కొంప ముంచింది. ఐన్స్టీన్ నోబెల్ ప్రైజ్ గెలిచిన తర్వాత అతను ప్రిన్స్టన్ యూనివర్సిటీలో నోబెల్ ప్రైజ్ తెచ్చుకుందాము అనుకునేటటువంటి స్టూడెంట్స్ ఒక మీటింగ్ పెట్టాడు. సరే వాళ్ళతో మాట్లాడాల్సింది ఏదో మాట్లాడాడు. అంతా అన్నాక స్టూడెంట్స్ అడిగాట, వీ వాంట్ టు డిస్కస్ సంథింగ్ వెరీ గ్రేట్. చిన్న చిన్న విషయాలు కాదండి, మేము చాలా పెద్ద విషయాన్ని డిస్కవర్ చేద్దాం అనుకుంటున్నాము. మేము కనిపెట్టామనుకోండి, మాకు ఎలా తెలుస్తుంది అది చాలా గ్రేట్ విషయం మేము కనిపెట్టాము అని. అంటే ఐన్స్టీన్ ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్. మనం బతకటానికి కారణం ఏంటి, ఊపిరి పీల్చుకోవాలి. ఎవరినైనా అడిగారా మీరు ఎలా ఊపిరి పీల్చుకోవాలని? ఎప్పుడైనా అడగలేదు కదా. కానీ ద ఫండమెంటల్ కాజ్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ బ్రీదింగ్. ఆ బ్రీదింగ్ టెక్నాలజీ గురించి మాత్రం మనం చదువుకోం. ఇందాక నేను చెప్తూ ఫినిష్ చేయలేదన్నమాట. ఖచ్చితంగా మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రామ్ దేవ్ మహారాజ్ సీడీని ప్రతిరోజు అరగంట సేపు ముందు పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. దయచేసి మీకు వచ్చేసింది అని అనుకోవద్దు, అది అంత ఈజీ కాదు. స్లిప్ అయిపోతూ ఉంటాం మళ్ళా. అంచేత గురువు ఎదురుకుండా ఉండి మీ చేత చేయిస్తూ ఉంటే కరెక్ట్ లైన్లో ఉంటారు. కనీసం 6 నెలలైనా అది చేసుకోండి. అది చెప్పబోయి నేను కొంచెం డైవర్ట్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది. అది చేసుకోండి. నాకు వచ్చును అని మాత్రం అనుకోవద్దండి. మనకి రాదు, ముందు ఆ అంబిషన్ ఉంటే చాలు. వన్ హూ నోస్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ వైజ్ మ్యాన్ అన్నాడు షేక్స్పియర్. తెలివైన వాడు ఎవడు అంటే పెద్ద జ్ఞానవంతుడు కాక. వన్ హూ నోస్ దట్ హీ నోస్ నాట్, వాడికి ఏం రాదు అని ఎప్పుడైతే వాడికి తెలుస్తుందో వాడు చాలా తెలివైన వాడు. కనుక ఈ ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్ లో ద లోగోస్ మార్క్స్ అవుట్ హిజ్ యూనివర్స్ ఆన్ ది ఆది ప్లేన్. ఇక్కడ అక్కడున్నాడు ఆయన, ఈ ఆది ప్లేన్ పైన ఉన్నాడు. అక్కడి నుంచి డిసైడ్ చేసుకున్నాడు. మనము కూడా తల్లి గర్భంలోకి రాకముందే మన ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్ ని డిసైడ్ చేసుకుంటాం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే అర్థం ఏంటి, నీ ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ ప్రీ డెస్టైన్డ్. ఫీల్డ్ నాట్ యువర్ యాక్టివిటీస్, అది గుర్తుంచుకోండి. మన యాక్టివిటీస్ ప్రీ డెస్టైన్డ్ అనుకుంటా, యాక్టివిటీస్ కాదు నీ ఫీల్డ్. ఇప్పుడు ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. The entire earth has become our field of activity. Okay, my software engineers, websites, avi ragane. Ippudu mee activity anni chotlaki velipothundi, whether you are here or not. Ee field of evolution lo adupadaka talallo em jarugutundi ante, the solar system lo suryudu puttaka munupu tanu iduvarku unnatuvante knowledge ni upayoginchukuni దానికి తగినటువంటి ఐటమ్స్ ని తయారు చేసుకుంటాడు. ఇది అర్థం చేసుకోండి. తల్లి గర్భంలో మీరు తల్లి గర్భంలో ఉన్నటువంటి ఐటమ్స్ ని ఉపయోగించుకుంటారు, ఆ జీన్స్ ని ఉపయోగించుకుంటారు. కానీ ఆ జీన్స్ ని ఎలా ఉపయోగించుకుంటారు, మీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి తగినట్టు మీరు మీ బాడీని మలుచుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఈ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ పిల్లవాడికి నేర్పాలి, ఆ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి తగినటువంటి హ్యూమన్ ఈ మూడు బాడీస్ వాడిలో డెవలప్ చేయించాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం మర్చిపోయాం. సంస్కారాలు అని మన పేరు, గర్భాధాన సంస్కారంతో మొదలవుతుంది. గర్భాధానం అంటే ఇది. ఈనాడు దాన్ని ఎన్ని వెరివేషాలు ఇస్తున్నారు అంటే, బిఫోర్ ద చైల్డ్ ఈజ్ బోర్న్ ద పేరెంట్స్ డిసైడ్ వాడి ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏంటో. నిన్న నేను మీకు చెప్పాను, నా ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది, నీ బాడీలో ఏడు ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద, న్యాచురల్లీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి చక్రాల మీద. కానీ ఏడు చక్రాలు, ఈ ఏడు గ్లాండ్స్ కూడా గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి, సప్తగ్రహాల మీద. అందులో సూర్యుడు చంద్రుడు గ్రహాలే, బట్ దే ఆర్ బ్లైండ్స్ ఫర్ సమ్ ప్లానెట్స్, ఆ ప్లానెట్స్ పేరు వాళ్ళు చెప్పలేదు. కొన్ని పుస్తకాలలో బ్లాబెట్స్ కి రైటింగ్స్ లో ఆవిడ పేరు ఒక చోట ఒకటి చెప్పింది, ఇంకో చోట ఇంకోటి చెప్పింది, న్యాచురల్లీ టు కన్ఫ్యూజ్ యూ. ఆ సెవెన్ గ్లాండ్స్ మీ శరీరాన్ని ఎలా మౌల్డ్ చేస్తాయి అన్నది ఇది. ఈ క్లారిటీ అర్థమైందా మీకు? ఇక్కడ ఒక హింట్ ఇస్తున్నాను నేను. చాలా మంది నాతో ఏమన్నారంటే, గురువులు హిమాలయాలో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు డార్జిలింగ్లో ముఖ్యంగా ఇది చెప్పబాక కొంపలు అంటుకుపోతాయన్నారు. నేను చెప్తాను అన్నది, ఎందుకంటే ఐ వెరీ ష్యూర్ దట్ దే డోంట్ డూ ఇట్. వింటారు కానీ వాళ్ళు చెయ్యరు. ఐఎమ్ డామ్ ష్యూర్, ఇప్పుడు కూడా నేను అది చెప్తాను, నేను మీరు చెయ్యరు కానీ ఎందుకు చెప్తాను నేను, అంతరిక్షంలో ఉంటుంది. ఈ వర్డ్స్ నాశనం కావు. ఇఫ్ నాట్ యూ, సంబడీ ఎల్స్ విల్ టేక్ ఓవర్ దట్ సాధన. మీరు చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఈ పాయింట్ అర్థమైందా? ఏం చెప్పబోతున్నాను, మీరు కనుక మీ మెంటల్ బాడీలో, ఇవాళ మనం చదవబోయేటటువంటి ఈగోయిక్ బాడీలో ఇదే ప్రాసెస్ మీరు చేయగలిగితే, మీరు అనుకున్నది మీరు ఉన్న చోటనే జరుగుతుంది. ఎక్కడికి మీరు వెళక్కర్లేదు, ఎవరిని అడుక్కో అక్కర్లేదు. నేచర్ విల్ సీ దట్ ఇట్ ఫ్రక్టిఫైస్. కానీ ఇది తెలియాలి ముందు, యూ షుడ్ నో హౌ టు డిమార్క్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. సూర్యుడు ఎలాగైతే తన యాక్టివిటీని డిమార్క్ చేసుకున్నాడు, నీ కోరిక, పెళ్లి, ఉద్యోగము, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, ఆరోగ్యం ఏదైనా ఉంటే, అది మీ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో మీరు ఏం చేయాలి, ఇదేంటిది, హార్మోన్స్ మీ యొక్క చక్రాల నుంచి, మీ యొక్క గ్లాండ్యులర్ సిస్టమ్ నుంచి ఆ డిజైర్ ఫుల్ఫిల్ అవటానికి తగిన కణాలను మీరు ఏర్పరచుకోవాలి. ఆపరేషన్ చేయాలి అంటే డాక్టర్ తనకు కావాల్సినటువంటి పనిముట్లు ఏర్పరచుకు తీరాల్సిందే. ఇంజనీరింగ్ లో ఒక కన్స్ట్రక్షన్ చేయాలి అంటే దానికి తగినటువంటి వనరులు సమకూర్చుకోవాల్సిందే. ద సేమ్ థింగ్ మనం నిశ్చలాస్తాం కదా పెళ్లికి వాటికి, ఈ బంగాళదుంపలు ఎన్ని కేజీలు తేవండి, అదన మాట ఇది. కానీ బంగాళదుంపలు అవి ఏం లేవు అక్కడ, నీ నోటి మాటే అక్కడ. ఏమైనా ఉంటుంది అక్కడ, నేను ఒక ప్లానింగ్ పద్ధతి, ఒక 200 బస్తాల సిమెంట్ కావాలండి, ఒక 20 టన్నుల ఐరన్ కావాలండి అని రాసుకుంటాం ఇల్లు కట్టడానికి. రాసుకున్నప్పుడు ఆ 20 టన్నుల ఐరన్ అది ఏం లేదు, ఇది ఉంది. ఇది అర్థమైంది ఏంటో అంచేత, ఇదేంటనమాట, అనుపాతక అంటే ఐరన్ అంటున్నావు, బట్ ద ఐరన్ ఈజ్ నాట్ దేర్, ద వెస్టర్ ద క్లాత్ ఈజ్ నాట్ దేర్, ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ దేర్, బట్ ఇట్స్ కాన్సెప్ట్ ఈజ్ దేర్. అంతేత మీ డిజైర్ కావాల్సినటువంటి కాన్సెప్ట్ కి ఏం కావాలో అది సమకూర్చుకోకుండా ప్రార్థన చేస్తే ఏం లాభం? నేను చెప్పాను నేను మీకు ప్రార్థన అంటే ఏంటో, అర్థవంతమైనటువంటి విశేష జ్ఞానం. అర్ధన ప్ర జ్ఞా ప్రజ్ఞ. జ్ఞ అంటే నాలెడ్జ్, ప్రజ్ఞ అంటే విశేషమైనటువంటి నాలెడ్జ్. ప్రార్థన అంటే ఏంటి? అర్థిస్తావు, విశేషంగా అర్థించాలి, అడుక్కోవడం కాదు. ఈ రెండు స్టేజెస్ హైపోథెటికల్ స్టేజెస్. హైపోథెటికల్ స్టేజెస్ే కానీ వెరీ క్లియర్ స్టేజెస్ అని అర్థమవుతుంది కదా మీకు. ఒంటిట్లోకి వెళ్ళావు నువ్వు, విశాలమైనటువంటి పరికరాలు ఉన్నాయి, గ్యాస్ స్టవ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నీకు కావాల్సింది ఏంటి? టీ కావాలి అంటే నువ్వేం చేసావు? ఇది డిసైడ్ చేసుకున్నావు, నాకు టీ కావాలి. ఇది డిసైడ్ చేసుకోగానే నీ దృష్టి ఎక్కడ వెళ్తుంది? టీ పౌడర్ ఎక్కడుంది, పాలు ఎక్కడున్నాయి, పాలు లేకపోతే పాలు తెచ్చుకోవాలి. కానీ ఇవంతా ఎక్కడున్నాయని వెతుక్కుంటావు నువ్వు. వెతుక్కోగానే యాక్షన్లోకి వస్తావు. వెతుక్కుని చూసావు అనుకో, యాక్షన్లోకి దిగలేకపోతే ఇది స్టేజ్. ఈ స్టేజ్ ఏంటి అంటే అనుపాతిక. సూర్యుడు ఈ క్రియేషన్ ముందు అదే పని చేశాడు, మనము కూడా ఈనాడు కూడా ఏ పని చేసినా ఇదే చేస్తాం. సినిమాకి వెళ్ళాలా, థియేటర్ సొసైటీకి రావాలా? సినిమాకి వెళ్ళాలంటే టికెట్లకి దానికి ఏం చేయాలి అని ఆలోచిస్తాం. ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ కావాల్సిన పుస్తకాలు అది ఏం కావాలో అనుకుంటాం. కానీ రెండు చోట్ల కూడా స్టార్టింగ్ ఉంది అండ్ నో ఫిజికల్ కాన్సెప్ట్. అనుపాదక, అనుపాదక అంటే వితౌట్ వెస్టర్స్, బట్టలు ఏమీ లేవు అని అర్థం. క్లోతింగ్ ఏమీ లేదు, మీ ఐడియాస్తో క్లోతింగ్ ఏర్పడలేదు. అలాగే సూర్యుడికి కూడా తను ఇటువరకటి సూర్యుడిగా ఉన్నప్పుడు ఏమి నేర్చుకున్నాడో దాన్ని మొత్తము ఈ సౌర కుటుంబంలోకి చూపిస్తాడు. ఫిలాసఫికల్ సొసైటీ ఏం చెప్తుంది అంటే సూర్యుడు మూడు లెవెల్స్ లో ఎదుగుతాడు అని. దాన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని మన భాషలో చెప్తాం. ఫిలాసఫికల్ సొసైటీ భాషలో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్, థర్డ్ ఆస్పెక్ట్ అంటాం. పేర్లు ఏదైనా భావం అర్థమైంది కదా. అంచేత ఈ ఫీల్డ్ అనుపాదక లెవెల్లో ఏర్పడటానికి ఎవరు కారణం అంటే బ్రహ్మ. బ్రహ్మ ఎవడు? ప్రీవియస్ సూర్యుడి యొక్క లెవెల్లో ఈ సెకండ్ లోగోస్, సెకండ్ లైఫ్ ఆఫ్ సూర్యుడు స్టార్ట్ అవడానికి ఏం కావాలో నేర్చుకున్నాడు అక్కడ. అంటే ఉదాహరణకి ఏంటి, రాత్రి మనం పడుకోవాలి, డ్రెస్ వేరేలాగా ఉంటుంది. ఆఫీస్ వెళ్ళాలి, డ్రెస్ వేరేలాగా ఉంటుంది. స్నేహితుడి గంటగా వెళ్ళాలి, డ్రెస్ వేరేలాగా ఉంటుంది. ఈ మూడు డ్రెస్సులు వేరువేరుగా ఉంటాయని మీకు తెలుసు కదా, ఇందులో డౌట్ లేదు కదా. కానీ ఇప్పుడు వేసుకోలేదు మీరు అవి. అంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయి? అనుపాదక స్థాయిలో ఉన్నాయి. యూ హ్యావ్ నాట్ వర్న్ ఇట్, బట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ వర్నింగ్ ఇట్. అవి మీ దగ్గరే ఉన్నాయి, మీరు ఇలా చేపెట్టే తీసేసుకోవచ్చు. అది అనుపాదక స్థితి అంటే. నెక్స్ట్ ఇది వద్దు, ఇది చూడండి. ఇక్కడ నుంచి అసలు మనం ఈ మొనాడిక్ లైఫ్ గురించి స్టార్ట్ చేస్తాం. కానీ ఈ మొనాడిక్ లైఫ్ ఈగో లెవెల్ కంటే పైది. స్థూల కామమయ మనోమయ శరీరాలు ఈగో కంటే కిందవి. ఈ డిఫరెన్సియేషన్ క్లియర్ గా ఉందని మీకు అది గుర్తుంచుకోండి. మొనాడ్ అనేటటువంటిది ఇందాక నేను చెప్పినటువంటి సూర్యుడి గురించి అర్థమైంది కదా, మీ గురించి అర్థం చేసుకోండి. అది ఎంతో ఆ స్థితి. తల్లి గర్భంలోకి మీరు ఇంకా ప్రవేశించలేదు. మీరు గుర్తుంచుకోండి, ఈ కాలంలో ఆత్మలకి 36 డెసిషన్ మేకింగ్ వూమ్స్ ఉన్నాయి. అంటే ఒక సోల్ ఏ తల్లి గర్భంలోకి ప్రవేశించాలి అంటే ఆన్ యావరేజ్, ఇదంతా స్టాటిస్టికల్ డేటా, మీరు మళ్ళీ కరెక్ట్ గా 36 ఉంటాయనుకోకండి, ప్లస్ మైనస్. అంటే ఒక ఆత్మ భూమిలోకి దిగాలి అంటే మొట్టమొదట ఏం చేసుకుంటుంది? ఆది. ఆదిలో ఏం చేసుకుంది? ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్, అంటే నేను ఫలానా గర్భంలో పుడతాను, పుట్టాక బయటకు వస్తాను, వచ్చాక ఈ దేశకాల పరిస్థితులకి నేను ఎక్స్పోజ్ అవుతాను, ఈ దేశకాల పరిస్థితుల్లో నా ఎవల్యూషన్కి ఇది హెల్ప్ చేస్తుంది కనుక నేను ఈ ఊంబులో చేరుతాను అని మొదటి డెసిషన్ తీసుకుంటుంది. దాన్ని పాయింట్ అంటాం, బిందువు అంటాం. దానికి వెళ్ళాను ఫీల్డ్ ఆఫ్ యాక్షన్లో ఇది డిసైడ్ చేస్తుంది ఓ బిందువు. మొత్తం శ్రీచక్ర సాధన ఇదే. బిందువు డిసైడ్ చేసుకున్నాడు. బిందువు అంటే ఎక్కడొచ్చాడు అనమాట, ఏ తలంలోకి వచ్చాడు, ఆది తలంలోకి వచ్చాడు. ఆది తలంలోకి వచ్చాక ఇప్పుడు వాడికి ప్రాబ్లం. ఫీల్డ్ ఆఫ్ ఇవల్యూషన్ లో అంటే తల్లి గర్భం నుంచి వాడు బయటకు వచ్చాక ఎక్కడ చదువుకోవాలి, ఏ గురువు దగ్గర చదువుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో దెబ్బలాడాలి, మీకు చాలా చోట్ల తెలియదు. అసలు దెబ్బలాడితే మీరు ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ దెబ్బలాట ప్రేమకి సోపానం, సినిమాలన్నీ అదే ప్రూవ్ చేస్తాయి. మీకు అది అర్థం ఉండలే. ముందు హీరో హీరోయిన్ దెబ్బలాడుకోగానే మీకు అర్థమైపోతుంది తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారు, ప్రేమలో పడబోతున్నారు. అందుకే ఆట అన్నాం, దెబ్బ ఆట. ఇందుకే ఇవన్నీ కూడా పుట్టక ముందే నువ్వు డిసైడ్ చేసుకుంటావు. తల్లిదండ్రుల్ని ప్రేమ చేయకూడదు అనేది ఇప్పుడైనా అర్థమవుతుందా? చాలా మంది పిచ్చి వాళ్ళలాగా తల్లిదండ్రుల్ని ప్రేమ చేస్తారు. తల్లిదండ్రులు హ్యాస్ జస్ట్ గివెన్ యూ ద 3 వెస్టెస్, ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, మెంటల్ బాడీకి. వాళ్ళని పీక్కు తిన్నావు నువ్వు, వాళ్ళ శరీరంలోంచి దాక్కున్నావు దాన్ని. కానీ లాక్కున్నావు తప్ప నీ ఫేట్ వాళ్ళు డిసైడ్ చేయరు. అది అనుపాదక. అంటే ఏంటి, తల్లి గర్భంలో వాడు గ్రో అవుతున్నప్పుడు తల్లిదండ్రులు కరెక్ట్ గా కనుక వాడు తల్లి గర్భంలో దూరినప్పుడు మీరు ఎలా ఉన్నారో, మీరు అలాగే ఉంటే వాడు ఏ ప్లాన్ వేసుకున్నాడో దానికి తగిన రెస్టర్స్ ఏర్పడతాయి. భాష అర్థమవుతోందా నేను చెప్పింది? కానీ మధ్యలో మీరు దెబ్బలాడేసుకున్నారనుకోండి, కొట్టేసుకున్నారనుకోండి, వీడు కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, అబార్షన్ అవుతుంది. అబార్షన్ అవటానికి కారణం అది. అంటే ద ఇన్కమింగ్ సో సమ్హౌ ఇట్ డిసైడెడ్ దట్ యూఆర్ వేస్ట్ ఫర్ హిమ్. మనం వేస్ట్ అని కాదు, ఆయన ఏం అనుకున్నాడో దానికి తగిన వాతావరణం మనం ఇవ్వలేము. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి అసలైన కారణం ఏంటి అంటే, అసలు మీరు పిల్లలకి ఈ ఫీల్డ్ ఆఫ్ రివల్యూషన్ ఇద్దామనేటటువంటి కాన్సెప్టే లేదు. ఇంకా మీకేం పిల్లలు పుడతారు? పిల్లలు పుట్టడం అనేది భారతీయ సంస్కృతిలో మానవుడికి ఉన్నటువంటి ఏకైక ధార్మిక కృత్యం అది. ఇట్ ఈజ్ ఎ రిలీజియస్ సాక్రమెంట్, గృహస్థాశ్రమం అనేది పిల్లలు పుట్టడం. ఇప్పుడు యాక్సిడెంటల్గా పుట్టింది వాళ్ళ కర్మ అది. ఆ ఏడుపు కనిపిస్తుంది మనకి పిల్లల్లో, కానీ తప్పు పిల్లలది కాదు, పేరెంట్స్ది కాదు, గురువుది. అందుకని నేను చాలా స్పష్టంగా మీకు నచ్చినా నచ్చకపోయినా రఫ్గా ఎందుకు మాట్లాడతాను అంటే, పిల్లలు పుట్టడం అనేటటువంటి సెక్స్ అనేటటువంటిది ఒక చాలా పవిత్రమైనటువంటి విషయం. ఈనాడు సినిమాల్లో వాటిలో మీరు ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు చూసుకోండి. మరి థియాసఫిస్ట్ అయినటువంటి మనం ఏం చేయాలి? స్లోగన్ చేద్దాం, సినిమా హాల్ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేద్దామా? ఏం లాభం? యూ షో పీపుల్ బై క్రియేటింగ్ ఏ కరెక్ట్ మూవీ. మనం సినిమాలు తీద్దాం మాస్టర్. వెబ్ కెమెరా ఉంది, 180 రూపాయలు అంటే మీరు సినిమా తీసేయవచ్చు. 180 రూపాయలు అని ఎందుకంటున్నానంటే అందులో ఏం పెడతారని, రికార్డ్ చేసి క్యాసెట్ అది ఎంత, ఇంకా తక్కువేమో ఇప్పుడు 180 కూడా కాదేమి, 3 అవర్స్ కావాల్సింది. బుర్ర లేదు. ఎవడో చేసాలి మంచి సినిమా తీద్దాం మాస్టర్ అంటారు. ఎలా తీస్తావయ్యా మంచి సినిమా? నీ దగ్గర ఏమైనా ఉందా, లేదా నాలెడ్జ్ ఉందా? రీడ్ దీస్ బుక్స్. మీకు ఆటోమేటిక్ గా చీ అనక్కర్లేదు, మంచి సినిమా వచ్చేస్తుంది. అంతేదా, అంచేత ఈ ఆది తలంలో ఉన్నటువంటి దట్ హేజీ కాన్షియస్నెస్ డిసైడ్ చేసుకుంటుంది ఫలానా తల్లి గర్భంలోకి దూరాలి. ఎలాగైతే సూర్యుడు డిసైడ్ చేసుకున్నాడు. అంటే నేను సూర్యుడు గురించి ఇంకా మాట్లాడను, అస్తమానం మన గురించి మాట్లాడుకుందాం, ఇది మనకు ఉపయోగపడుతుంది. ఆ ఆది తలంలో డిసైడ్ చేసుకోగానే ఈ అనుపాదక తలంలో అది తన ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ని డివైడ్ చేసుకుంటుంది. ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, నీ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంటుంది. లేకపోతే నీకు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ ఉండదు. దాన్ని ట్రయాంగిల్ అంటాం. అలాగే అనేక మోనాడ్స్ రెడీ అయ్యాయి సృష్టి ఆదిలో. వీటి సంఖ్య పెర్మనెంట్ గా ఉంది, వీటి సంఖ్య పెరగదు తగ్గదు అని థియాసఫీ చెప్తుంది. 600 మిలియన్ సోల్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు తక్కువ లేవు అని చెప్తుంది. మొనాక్స్ గురించి చెప్తుంది, మానవ శరీరధారుల గురించి చెప్పటం లేదు. మొనాడ్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా. అంతేత మీరు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ లో మూడు శక్తులతో ప్రవేశించారు. ఇచ్చాశక్తి అనేటటువంటి, క్రియాశక్తి అనేటటువంటిది, దాని తర్వాత జ్ఞానశక్తి అనేటటువంటిది. ఆ ట్రయాంగిల్స్ చేశాక ఈ ఇచ్చా క్రియ జ్ఞానశక్తి ఎక్కడ ఉపయోగించాలి అవి ఇంకా తయారు కాలే ప్రకృతిలో. నెక్స్ట్ స్లైడ్ అర్థమైంది కదా. ద ఫోర్ లోవర్ ప్లేన్స్ నాట్ ఎట్ ఫార్మ్డ్ బై ది థర్డ్ లోగోస్. ఇక్కడ ఈ లోగోస్ అంటే నేను చెప్పింది గుర్తుంది కదా, లోగోస్ అంటే దట్ విచ్ అటర్స్. ఒక మాట, నాకు మంచి నీళ్ళు కావాలి అంటే మంచి నీళ్ళు నా దగ్గరికి వస్తాయి, టీ కావాలి అంటే టీ వస్తుంది. అంటే హోటల్స్ లో వాటిలో మీరు ఈ వాచశక్తినే ఉపయోగించుకునేది, మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది. కానీ అది సృష్టిలో ఇంకా తయారవలే, రెండు ప్లేన్సే రెడీ అయ్యాయి, ఆది తలము అనుపాదక తలము. నెక్స్ట్ ఈ మొనాడ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి అనుపాదక తలంలో. ఇప్పుడు ఈ మొనాడ్ ఏం చేయాలి, ఈ కింద శరీరాలను తయారు చేసుకోవాలి. కింద శరీరాలను తయారు చేసుకోవటానికి ఆత్మతలంలో శరీరాన్ని తయారు చేసుకోవాలి, బుద్ధితలంలో శరీరాన్ని తయారు చేసుకోవాలి, మనోమయ తలంలో శరీరాన్ని తయారు చేసుకోవాలి, కామతలంలో తయారు చేసుకోవాలి, స్థూల తలంలో తయారు చేసుకోవాలి. ఇక్కడ 2 నెలలు గడిచిపోయాయి, ఆదిలో 1 నెల గడిచిపోయింది, అనుపాదికాలో 1 తల గడిచిపోయింది. ఇంకా రియల్ గా ద సోల్ హ్యాస్ డిసైడెడ్ టు ఎంటర్ ద హోమ్, థర్డ్ మంత్ ఎంటర్ అవుతుంది మదర్స్ ప్రెగ్నెన్సీ. అప్పుడు అక్కడ 7 సబ్ లెవెల్స్ లో 7 రకాలైనటువంటి మ్యాటర్ మదర్స్ ఊంబ్ నుంచి తయారు చేసుకుంటుంది. అందుకే సీక్రెట్ ఆప్షన్ లో ఈ ఊంబ్ గురించి చాప్టర్ ఉంది, 49th చాప్టర్. ఈకే గారిని ఇక్కడే మొట్టమొదటిసారి నేను ఆయన అడిగాను, నాకు సీక్రెట్ ఆప్షన్ అర్థం కావటం లేదు అని. ఆ చాప్టర్ ముందు చదువు అన్నాడు. ఆ చాప్టర్ లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి, నాకు సీక్రెట్ ఆప్షన్ ఇస్తే చూపిస్తాను. నాకు ఇప్పుడు పేరు గుర్తు రావటం లేదు ఆ చాప్టర్. హోలీ ఆఫ్ హోలీస్ రైట్, హోలీ ఆఫ్ హోలీస్ అనే చాప్టర్ ఉంది. పవిత్రతకు పవిత్రమైనది అని మదర్స్ ఊంబ అలాంటిది. అక్కడ ఈ ఆత్మతలంలోని కణాలు తయారవుతాయి, దాని తర్వాత బుద్ధితలంలోని కణాలు తయారవుతాయి, మనోతలంలోని కణాలు తయారవుతాయి, కామస్సులు ఇదంతా హేజీగా ఉంటాయి, ప్యాచెస్ 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 గా. అంటే ఒక ఆకృతి అంటూ ఏమి ఉండదు, ఒక రకమైనటువంటి కణాలన్నీ కూడా ఒక చోట చేరుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది అర్థమైంది కదా. ఒకటే మీ కోరిక తీర్చుకోవటానికి కూడా మీ మనోమయ తలంలో ఇదే ప్రాసెస్ మీరు చేసుకుంటే అది ప్రాక్టిఫై అయిపోతుంది, ఫిజికల్ రూపు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది వద్దులేండి, నిన్న చెప్తాను నేను, ఇది చూడండి. దీని తర్వాత సైడ్ ఏంటి, ఇది వద్దులేండి వెనక్కి, ఇది చూడండి. ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, దీన్ని ఇచ్చాశక్తి అంటాం, దీన్ని జ్ఞానశక్తి అంటాం, దీన్ని క్రియాశక్తి అంటాం. ఏదైనా ఒక పని చేయాలి అంటే, రిజల్ట్ రావాలి అంటే మొట్టమొదటి ఏముండాలి, క్రియ ఉండాలి. అంటే ఆ క్రియకి సంబంధించినటువంటి పరికరాలు ఉండాలి. టీ పెట్టాలి అని ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా, అంటే ముందు గ్యాస్ స్టవ్ ఉండాలి, దాని మీద పాత్ర ఉండాలి, దాంట్లో నీళ్లు పోయాలి, దాంట్లో టీ గుండె వేయాలి, పాలు ప్యాకెట్ తెచ్చుకోవాలి, ఇవన్నీ పదార్థాలే కదా. అంచేత ఈ క్రియాశక్తి ఏం చేసుకుంటుంది అంటే, ఈ ఆది అనుపాదక తలం నుంచి ఇంకా కిందకి దిగి ఆత్మతలంలోని పనిముట్లు, బుద్ధితలంలోని పనిముట్లు, మనోమయ తలంలోని పనిముట్లు, కామమయ తలంలోని పనిముట్లు, ఈథరిక్ తలంలోని పనిముట్లు తయారు చేశాక మాత్రమే ఫిజికల్ బాడీ ఏర్పడుతుంది. అంచేత నీ కోరిక ఏదో ఉంది, సినిమాకి వెళ్ళాలి, సేమ్ ప్రాసెస్, మొట్టమొదటి బిందువుగా వస్తుంది సినిమాకి వెళ్ళాలి. ఎవరో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారు, సినిమాకి వెళ్ళలేము అంటే ఆ బిందువు పోయే స్టిల్ బాగుంది. కాదు సినిమాకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు, అప్పుడేం చేస్తారు అనుపాదగా తలానికి వస్తారు, ఏ సినిమాకి వెళ్ళాలి. నువ్వేమో చిరంజీవి సినిమా అంటావు, నీ ఫ్రెండ్ ఏమో ఏదో అమితాబ్ బచ్చన్ సినిమా అంటావు, అక్కడ ఢిషిం ఢిషిం అయింది అనుకో, అక్కడే పోయి అంటే అనుపాదగా తలంలోనే ఇటువంటి వర్క్ కాదు. మీరు ఇద్దరు కలిసి నిర్ణయానికి వచ్చారు బాబు, మనం చిరంజీవి సినిమాకి వెళ్తాం. వెళ్ళాక ఇంకేం చేయని, చాలా తతంగా ఉంది. దాని తర్వాత అదంతా కూర్చుకుని ముఖ్యంగా అందులో ఈ ఈథరిక్ బాడీకి సంబంధించింది ఏంటి అంటే డబ్బు, టికెట్ కొనుక్కోవాలి. ప్రాణశక్తి, ప్రాణశక్తికి డబ్బుకి జ్వాలకులు మహర్షి చోట అంటాడు, క్రిస్టలైజ్డ్ ప్రాణా ఈజ్ మనీ. నువ్వు కొన్ని గంటల పాటు నీ జ్ఞానశక్తిని క్రియాశక్తిగా ఒకడికి అందజేస్తే నీకు డబ్బు వస్తుంది. ఉద్యోగంలో నువ్వేం చేస్తున్నావు, నీ జ్ఞానశక్తిని క్రియాశక్తిగా మార్చి ఒక సంస్థకి ఇస్తున్నావు. ఇస్తే ఆ సంస్థ నీకేం ఇస్తోంది, ప్రాణశక్తి ఇస్తోంది, బతికి ఉండటానికి కావాల్సినటువంటి. అంటే ఈ ప్రాణశక్తిని మనం సినిమాకి ఉపయోగించుకుంటున్నాం, ఉపయోగించుకోవటం ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు ఆలోచించుకోండి, డబ్బు అంటే ప్రాణశక్తి అంటే మరి దేనికి ఉపయోగించుకోవాలో కూడా మీరు మెల్లమెల్లిగా కొంచెం, అంటే బుద్ధి ఉంటే, మెంటల్ బాడీలో ఉంటే నో ప్రాబ్లం, కానీ బుద్ధి ఉంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా మీరేం చేస్తారంటే ఈ మన థియోసాఫికల్ సొసైటీ లాడ్జ్లో తయారైన పిక్చర్లు చూస్తారు, మిగతా పిక్చర్లకు మీరు వాడరు. సరే ఈ పిక్చర్నైనా మీకు థర్డ్ లోగోస్ బిట్టే, అంటే ఈ థర్డ్ లోగోస్ ఏం చేసింది, మెటీరియల్స్ని తయారు చేసింది. జ్ఞానశక్తి ఏం చేస్తుంది, ఆ మెటీరియల్స్ని తనకి అనుగుణ్యంగా మార్చుకుంటుంది. అది ఇక్కడ ఈ సెకండ్ లోగోస్ చేస్తున్నటువంటి పని చూడండి. అంటే ఇది ఏం చేసింది అంటే మనోమయ కోశానికి, కామమయ కోశానికి, స్థూల కోశానికి కావలసినటువంటి కణాలను థర్డ్ లోగోస్ ద్వారా తయారైనటువంటి కణాల నుంచి ఏర్పరచుకుంది. డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. థర్డ్ లోగోస్ ఏం చేసింది అంటే పృథ్వీ గ్రహం మీద ఒక చోట ఐరన్ అంతా ఒక చోట చేర్చింది, కాపర్ అంతా ఒక చోట చేర్చింది చేసింది. ఇదేం చేసింది సెకండ్ లోగోస్, ఐరన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసింది. దేనికి, తర్వాత జరగబోయేదానికి. తేడా అర్థమైందా, థర్డ్ అవుట్ పోరింగ్ లో ఇంప్యూర్ మెటల్స్, ఇంప్యూర్ పదార్థం ఉంది. అంటే ఇంప్యూర్ అంటే నా ఉద్దేశము తొందరగా మనకి ఉపయోగపడనటువంటి పదార్థం, ఇంప్యూర్ అంటే చెడు పదార్థం అని కాదు. ఈ జ్ఞానశక్తి ఏం చేసింది అంటే ఈ మూటుగా ఉన్నటువంటి, రఫ్గా ఉన్నటువంటి, అదే ఒక పర్టికులర్ సాధనంలో ఏం చెప్తారు అంటే రఫ్గా ఉన్నటువంటి స్టోన్ ని పాలిష్ చేసేటటువంటి కర్మ ఒక ప్రక్రియలో మనం చేస్తాం. ఇది చేయాలి, అన్పాలిష్డ్ స్టోన్, పాలిష్డ్ స్టోన్, ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందో కూడా గుర్తుంచుకోండి. సోలార్ సిస్టమ్ తయారవుతోంది, ఇంకా సూర్యగ్రహం ఏర్పడలేదు, గ్రహాలేమీ ఏర్పడలేదు. ఏమి ఏర్పడింది అంటే గ్రహాలు ఏర్పడటానికి కావాల్సినటువంటి ముడి సరుకులు, గ్రహాలు ఏర్పడటానికి కావాల్సినటువంటి పాలిష్డ్ సరుకులు ఏర్పడ్డాయి. సోలార్ సిస్టమ్కి వెళ్తే మనం క్లియర్. ఈ సోలార్ సిస్టమ్ లో ఈ బిట్ చూడండి, కనిపిస్తుంది అందరికీ, మినరల్ కింగ్డమ్ ఈ ప్రాణమయ కోశం లోనే ఉంది ట్రయాంగులర్ గా. ఇక్కడ ఫుల్ విడ్త్ ఉంది, అంటే మినరల్ ఫిజికల్ ప్లేన్ లో కంప్లీట్లీ యూస్ఫుల్, ప్రాణమయ కోశం లో పెద్ద యూస్ఫుల్ కాదు. కానీ ఈథరిక్ ఫిజికల్ ఇవి రెండు కలిపి అన్నమయ కోశము అంటాం, స్థూల శరీరము అంటాం అని గుర్తుంచుకోండి. ఇంకా ఈథరిక్ అనేసరికి అదేదో భౌతికమైంది కాదు అనుకోకండి, అది భౌతికమైందే, ప్రస్తుతం మనకి కనిపించటం లేదు. జస్ట్ లైక్ గ్యాస్, గ్యాస్ భౌతికమైందే, కనిపించటం లేదు, కానీ భౌతికమైనదే, ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ సబ్స్టెన్స్. అలాగే గ్యాసియస్ స్టేట్ కంటే కూడా 4 levels ఆఫ్ సూక్ష్మ పదార్థాలు ఉన్నాయి, ఫిజికల్ పదార్థాలు. దాన్ని ఈథరిక్ వన్, ఇతరికి ఇతరికి త్రీ ఇతరికి ఫోర్ అని మనం చెప్పుకుంటాం. ఆ మినరల్ కింగ్డము ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకుంటుంది. ఉపయోగించుకోవటం వల్ల హైడ్రోజన్ హైడ్రోజన్ లాగా ఉంటుంది, మినరల్ మినరల్ లాగా ఉంటుంది. బంగారానికి బంగారపు లక్షణాలే ఉంటాయి, ప్రాణం అంటే అర్థమైంది కదా, వాటికి దాని లక్షణమే ఉంది. అన్నిటికంటే ఇంకొక పెద్ద లక్షణం ఏంటుంది అంటే, మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. ఇట్ ఈస్ ఎ సైంటిఫికలీ ప్రూవెన్ ఫ్యాక్ట్. అంటే అర్థం ఏంటి, ప్రకృతిలో బంగారపు కణాలు ఎన్నున్నాయో అన్నీ ఉంటాయి, బొగ్గు కణాలు కార్బన్ ఎన్నున్నాయో అన్నీ ఉంటాయి, హైడ్రోజన్ ఐటమ్స్ ఎన్నున్నాయో అన్నీ ఉంటాయి. అంటే సృష్టి ఆదిలో సూర్యుడు డిసైడ్ చేస్తాడు, ఇంకా సూర్యగ్రహం ఏర్పడలేదు, అది అర్థం చేసుకోండి. ఇదంతా ఇంకా ముడి సరుకులే ఏర్పడుతున్నాయి, ఇక్కడే డిసైడ్ చేసుకుంటాడు సూర్యుడు. పృథ్వీగ్రహంలో ఏ మినరల్స్ ఉండాలి, శుక్రగ్రహంలో ఏ మినరల్స్ ఉండాలి, ద ఎంటైర్ కాస్మాస్ లో ఎక్కడ ఏ గ్రహంలో ఏ విధమైనటువంటి మినరల్స్ ఉండాలి అనేటటువంటిది నిర్ణయించుకుని ఆ మినరల్స్ ని తయారు చేసుకుంటాడు. తయారు చేసుకున్న ఈ చిన్న గోపురం చూడండి, ఇది కామతలంలో ఉంది. కామతలం అంటే డిజైర్స్, అంటే ఈ మినరల్స్ వీటికి కూడా ఒక స్పెసిఫిక్ డిజైర్ ఉంది. అన్నిట్లోనూ కలవాలి, కొన్నిట్లో కలుస్తాయి కొన్నిట్లో కలవు. కలిసే వాటిని కాంబినేషన్ రియాక్షన్ అంటాం, విడిపోయే వాటిని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్ అని సైన్స్ లో చెప్పుకుంటాం. కానీ ఆధ్యాత్మిక భాషలో దాన్ని లవ్ హేట్ రిలేషన్షిప్ అంటారు. అంటే మినరల్స్ ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటే దగ్గరగా ఉంటాయి, ఒకదాన్ని ఒకటి అసహించుకుంటే దూరంగా ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీని తర్వాత మళ్ళా నేను 15 నిమిషాల తర్వాత మళ్ళా ఈ చాటుకు వస్తా. ఇది మినరల్ కింగ్డమ్ ఏర్పడింది. దీని తర్వాత ఈ వెజిటబుల్ కింగ్డమ్ మినరల్ కింగ్డమ్ నుంచి ఇవాల్వ్ అయినటువంటిది అన్నది ఎప్పుడూ గుర్తుంచుకోండి. అంటే ముందు మినరల్ కింగ్డమ్ ఏర్పడుతుంది, మినరల్ కింగ్డమ్ ఏర్పడిన తర్వాతనే వెజిటబుల్ కింగ్డమ్ ఏర్పడుతుంది, దాని తర్వాత యానిమల్ కింగ్డమ్. మినరల్ కింగ్డమ్ యానిమల్ కింగ్డమ్ వెజిటబుల్ కింగ్డమ్ గా మారేటటువంటి ప్రక్రియనే రేడియో యాక్టివిటీ అంటారు. అంచేత ఎప్పుడైతే సైంటిస్టులు అంటే మానవ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు, మెంటల్ బాడీని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు రేడియో యాక్టివిటీని డిస్కవర్ చేసిన క్షణంలోనే వాళ్ళకి చాలా విచిత్రమైనటువంటి శక్తి వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఏంటా శక్తి అంటే, మినరల్ కింగ్డమ్ ని మీరు ప్లాంట్ కింగ్డమ్ గా మార్చవచ్చు. ప్రకృతిలో అది జరుగుతోంది, మినరల్ కింగ్డమ్ ప్లాంట్ కింగ్డమ్ గా మారటం అనేది. ఏంటి ఉదాహరణ, అది విత్తనం వేశారు మీరు, విత్తనం ఎంత ఉంటుంది, మినరల్స్ అని తీసుకుంటుంది అది పృథ్వీ నుంచి, నైట్రోజన్ తెలుసు కదా మామూలు మీకు, యూ నో దట్ మచ్ ఆఫ్ బాడీ. ఈ మినరల్స్ అన్ని దేనిగా మారుతున్నాయి, చెట్టుగా మారుతాయి. అంటే ఒక సీడ్ లో మినరల్స్ ని ప్లాంట్ గా మార్చగలిగేటటువంటి టెక్నాలజీ ఉంది. అక్కడ జ్వాలాకూరు మహర్షి వాళ్ళు థియాసఫీని ఉపయోగించుకోండి, నేను చాలా చెప్పేశాను మీకు. ఈ ఆలోచన ఒక బోటనిస్ట్ కి వస్తే ఏం మ్యాజిక్ చేయగలడు. ఇంకొక పాయింట్ ఏం చెప్తాడు, మినరల్ కింగ్డమ్ లో రేడియో యాక్టివిటీ అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి శక్తి ఉంది, దాంట్లో ఎవరూ ఆపలేదు. రేడియో యాక్టివిటీ కెనాట్ బి కంట్రోల్డ్, కెనాట్ బి చేంజ్డ్ ఆల్సో. నువ్వేం చేయగలవు అంటే బ్లాక్స్ పెట్టి వాటి యొక్క రేజ్ బయటికి రాకుండా ఆపగలవు అంతే. నువ్వు అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉంటుంది అఖండ మండలాకారం. వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః అనేది ఇండైరెక్ట్ గా ఈ రేడియో యాక్టివ్ ఎనర్జీ గురించే చెప్పింది. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, మినరల్ బై సమ్ పిక్యులియర్ ట్రాన్స్మిటేషన్ కన్వర్ట్స్ ఇంటు ఏ ప్లానెట్. అది ఎలా జరుగుతుంది సైన్స్ తెలియదు, మన స్పిరిచువలిస్ట్కి తెలుసు. ఈ బొమ్మ మీరు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ముఖ్యంగా ఈ గోపురాన్ని చూసుకోండి, అక్కడ సీక్రెట్ ఉంది. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఈ గోపురాలని చూడాలని చెప్తాం, ఇప్పుడు అవరు గోపురాలని చూడటం లేదు, అసలు ఇందులో చూడాలో కూడా తెలియదు, అది వేరే విషయం. వెజిటబుల్ కింగ్డమ్ నుంచి యానిమల్ కింగ్డమ్కి వచ్చాం. యానిమల్ కింగ్డమ్ లో కూడా ఏం జరుగుతుందో గుర్తుంచుకోండి, ద ప్లాంట్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ అన్ యానిమల్. ఆ గ్యాప్ ఎవల్యూషన్ లో ఈ పరిణామ క్రమము చాలా స్పష్టంగా సీక్రెట్ డాక్టర్లో మేడం బ్లావెట్స్ కి రాసింది, చాలా స్పష్టంగా రాసింది హౌ టు కన్వర్ట్ ఏ ప్లాంట్ ఇంటూ ఏ. అందుకే ఈ ప్లాంట్స్ ని మాత్రమే మీరు రోగ నివారణకి వాడండి తప్ప మినరల్స్ ని వాడకండి అని మొత్తుకుంటాడు జ్వాలకులు. మనం ఇప్పుడు మినరల్స్ ని వాడుతున్నాం, ప్లాంట్స్ ని మనం వాడటం లేదు. ఎందుకు? ప్లాంట్స్ ఆర్ నియరెస్ట్ టు యానిమల్ లైఫ్, మినరల్స్ ఒక స్టెప్, వేలు విడిచిన మేనమావ అనమాట. వేలు విడిచిన మేనమావకు డైరెక్ట్ మేనమావని చూసుకుందాం అని చెప్పారు. ఈ మూడు అర్థమయ్యా మీరు. ఈ మూడింటి తర్వాత ప్రకృతిలో ఒక చమత్కారం జరిగింది. ఇక్కడ ఇదంతా నేను దేని గురించి చెప్తున్నాను అర్థమైంది కదా, సోలార్ సిస్టమ్ యొక్క ఎవల్యూషన్ గురించి చెప్తూ ఆది తలంలో తను ఏం ఆలోచించుకున్నాడు, అనుపాదక తలంలో ఏం ఆలోచించుకున్నాడు, దాని తర్వాత తనకున్నటువంటి ఆ మూడు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ తో ఎలాగా ఈ డిఫరెంట్ ప్లేన్స్ లో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ని సృష్టించుకున్నాడు, మ్యాటర్ ని సృష్టించుకున్నాడు, ఆ మ్యాటర్ నుంచి వాడు మినరల్ ఎలా మారింది, మినరల్ నుంచి వెజిటబుల్ గా ఎలా మారింది, వెజిటబుల్ నుంచి యానిమల్ గా ఎలా మారింది. కానీ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? లైఫ్ స్టైల్స్ అంతా కూడా మొనాయిడ్ నుంచి వస్తుంది, అది గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి బ్యాక్ దాని మీద ఇక్కడి నుంచి వస్తున్నాయి ఇవంతా, అది మర్చిపోకండి. ఇక్కడి నుంచి వస్తున్నాయి ఆ మూడు అవుట్ కోరింగ్స్. ఫస్ట్ అవుట్ కోరింగ్ ఏంటి అంటే క్రియాశక్తి. క్రియాశక్తి అంటే కావాల్సిన మెటీరియల్స్, కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకోవటం. నెక్స్ట్ ఏం వచ్చింది? జ్ఞానశక్తి వచ్చింది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని ఎలా ఉపయోగించుకోవాలి అని, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని దేని కొరకు ఉపయోగించుకోవాలి, యానిమల్ కింగ్డమ్. ఈ మూడు లెవెల్స్ అర్థమయ్యాయి. మినరల్ ఇది ఏం చెప్తుంది అంటే సాలిడ్ ఇన్స్ట్రుమెంట్స్. జ్ఞానశక్తి ఏం చెప్తుంది అంటే ఫలానా పనికి సూదితో కాకపోయేదానికి సూది ఉపయోగిస్తాం, దబ్బనంతో కావాల్సిన వాటికి దబ్బను ఉపయోగిస్తాం. తేడా అర్థమైన ఇన్స్ట్రుమెంట్సే, కానీ యూ డిసైడ్ విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఇట్ వాట్ ప్లే, ఆ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ప్లాంట్ కింగ్డమ్ లో ఉన్నది. బుద్ధి ప్రచోదన చేయాలి. డెసిషన్ మేకింగ్ అంటే అర్థం తెలుసు కదా, టు డిసైడ్. అంచేత ఈ డిసిషన్ మేకింగ్ ఎబిలిటీ ప్లాంట్స్ ద్వారా మీకు లభిస్తుంది. అన్ఫార్చునేట్ గా ప్లాంట్స్ ఇప్పుడు తగ్గాయి. మళ్ళీ హిస్టరీ ఇస్ రిపీటింగ్ ఇట్సెల్ఫ్. మళ్ళీ ముందుగా ప్లాంట్స్ ని డెవలప్ చేసుకోండి. ప్లాంట్స్ ఎక్కువైన కొద్దీ ఆక్సిజనే కాదు మీ బుద్ధి కూడా పెరుగుతుంది. సరే, బుద్ధి పెరిగింది, ప్లాంట్స్ ద్వారా పెరిగింది. ప్లాంట్స్ ద్వారా పెరిగిన తర్వాత ఏం చేసాం? ఆ బుద్ధిని దేనికి ఉపయోగించుకోవాలి, ఫర్ వాట్ పర్పస్ అనేది యానిమల్ కింగ్డమ్ లో నేర్చుకున్నాం. మళ్ళీ మొదటి దానికి ఇందాక చూపిస్తాను. ఈ మూడు లెవెల్స్ అయిపోతే ఈ రెండే మనం ఉపయోగించుకున్నాం. మొనాయిడ్ నుంచి వచ్చేటటువంటి మూడు శక్తులు ఉన్నాయి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇక్కడ క్రియాశక్తి, జ్ఞానశక్తి మాత్రమే ఉపయోగించుకున్నాం ఈ రెండింటిలో. ఇచ్ఛాశక్తి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను నిన్న మీకు క్లాస్ లో గుర్తుందా? మొనాయిడిక్ ఎసెన్స్. మొనాయిడ్ అనేది ఇచ్ఛాశక్తి, సంకల్పశక్తి. ఈ సంకల్పశక్తి ఈ రెండింటినీ మీరు ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది. ఇది చెప్పే ముందు ఈ సంకల్పశక్తి ఈ యానిమల్ లెవెల్ని పైకి తీసే ముందు మీకు గ్రూప్ సోల్ అంటే ఏంటో తెలియదు. నెక్స్ట్ లైవ్ ఈ సార్ అదే ఇందాక నేను చెప్పాను మేడం దానికి రామా ముందుకెళ్ళు. నెక్స్ట్ ఇది ఉంచు. విల్ సంకల్పశక్తి, విజ్డమ్ ప్రజ్ఞ లేక ప్రేమ. మూడవది క్రియాశక్తి. మొనాటిలో ఉండేటటువంటి మూడు పృథ్వీలో తమో గుణమేమో సంకల్పశక్తి. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది విల్ తమగుణం, యాక్టివిటీ రజగుణం, విజ్డమ్ సత్వగుణం. అంటే మొనాయిడ్ లో ఉన్నటువంటి ఇచ్చాక్రియా జ్ఞాన శక్తులు పృథ్వీలో ఈ పరమాణువుల్లోకి వచ్చేసరికల్లా ఈ మూడు గుణాలుగా మారుతుంది. నెక్స్ట్, ఇంకా దాంట్లో ఉన్నటువంటి కాంబినేషన్స్ ఇచ్చాశక్తి క్రియాశక్తి రకరకాల కాంబినేషన్స్ లో మూడు బ్యాలెన్స్డ్ గా ఉండటం భగవద్గీత యొక్క 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగంలో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే తమోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు సంకల్పశక్తి పెరుగుతుంది, నిద్రపోతున్నప్పుడు నిజంగా మీరు ఆ నిద్రను ఉపయోగించుకోగలిగితే మీ సంకల్పశక్తి పెరుగుతుంది. అది గుర్తుంచుకోండి, మనం నిద్రను ఉపయోగించుకోవటం చాలా విషయాలు. మన శరీరాన్ని, ఏ శరీరాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటం లేదు, ఏ ఇంద్రియాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటం లేదు, ఏ చేతనత్వాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటం లేదు. సంకల్పశక్తి పెరగాలి అంటే నిద్ర అంటే ఏమిటో తెలియాలి. భగవద్గీతలో గుడాకేశ అనేటటువంటి ఒక పేరు ఉంది అర్జునుడు. గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు అని అర్థం. చాలా మంది దానికి అర్థం ఏమని చెప్తారు అంటే నిద్ర పోనివాడు అని. వెరీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. నిద్ర పోకపోతే పిచ్చెక్కుతుంది. నిద్రని జయించినవాడు అని. ఎలక్ట్రిసిటీ ఉంది, మనం ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోగలం. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీని జయించాడు. ఏం చేయగలడు వాడు? ఎలక్ట్రిసిటీని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోగలడు. అదేవిధంగా అర్జునుడు నిద్రని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోగలడు. అంటే ఏం డెవలప్ చేసుకున్నాడు అనమాట, విల్ పవర్ డెవలప్ అవుతుంది. సరే, వీటికి నేను చెప్పాను కదా, రజో విల్ పవర్ అనేది తమోగుణము, విజ్డమ్ అనేది సత్వగుణము, యాక్టివిటీ అనేది రజోగుణము. ఇందులో ఓటి ఎక్కువ ఉండొచ్చు, ఓటి తక్కువ ఉండొచ్చు, అలాగే మీకు 6 కాంబినేషన్స్ వస్తాయి. లాస్ట్ కాంబినేషన్ ఏంటి, 3 సమధి, ఆ స్థితి సమాధి. నెక్స్ట్, సరే, మోనాక్స్ లో ఉండేటటువంటి ఇందాక 7 రకాలు దేని గురించి చెప్తాయంటే విల్, విజ్డమ్, యాక్టివిటీ. ప్రకృతిలో ఇవి దేని గురించి చెప్తాయి, సత్వ రజ తమో గుణాలు చెప్తాయి. అంటే మొనాడ్ లో ఏమి ఉండదో సత్వరజ తమో గుణాలుగా మన భౌతిక శరీరంలో ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్, ఇక్కడ నుంచి నిజమైనటువంటి ధ్యానం మీరు చేసుకోవచ్చు. ఇది జాగ్రత్తగా గమనించుకుని ఈ బొమ్మల్ని మీరు కనుక మెడిటేషన్ చేస్తే చాలా ఈజీగా మీరు మీ జీవాత్మని పట్టుకోగలుగుతారు. ముందేం జరిగిందో చూడండి. అక్కడ ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆది తలంలో ఒక ఆలోచన వచ్చింది, అనుపాదక తలంలో మొనాయిడ్ ఏర్పడింది. ఈ మొనాయిడ్ ఏం చేసింది అంటే, ఇందాక తల్లి గర్భంలో ఏం చేస్తుందో నేను చెప్పాను కదా, ఏం చేస్తుంది, అది ఆత్మతలంలో పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. అది ఆత్మిక్ పర్మనెంట్ ఐటమ్. అంటే ఈ మొనాయిడ్ తనకు కావాల్సిన పెర్మనెంట్ ఐటమ్ని పట్టుకుంటుంది, ఇంకో మొనాయిడ్ ఇంకో పెర్మనెంట్ ఐటమ్. లాజిక్ అర్థమైంది కదంటే, ఈ మొనాయిడ్కి ఉన్నటువంటి ఆత్మిక్ పెర్మనెంట్ ఐటమ్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఇందాక ఆత్మ గురించి ఆ బొమ్మ చూపించి సార్ ప్లేన్స్ కనెక్టెడ్ ఇంకా ఇది ఇక్కడ ఈ మొనాయిడ్ ఏ పెర్మనెంట్ ఐటమ్ కావాలి దానికి? ఈ లెవెల్ పెర్మనెంట్ ఐటమా? ఈ లెవెల్ పెర్మనెంట్ ఐటమ్ ఉందనుకోండి, దానికి మెటీరియలిజం తప్ప ఇంకేం తెలియదు. ఇంకా ఇది లాస్ట్, స్థూల శరీరంలో లాస్ట్ సబ్డివిజన్స్ తెలుసు కదా మీకు. అంచేత దానికి ఏ విధమైనటువంటి ఐటమ్ కావాలో అది నిర్ణయించుకుంటుంది. అది ఎంత సులభము అంటే, నువ్వు మాట ద్వారా దాన్ని లాక్కోవచ్చు. ఇంకేదంటే ఆత్మతలములో పదార్థాన్ని శబ్దముల ద్వారా నువ్వు కంట్రోల్ చేయవచ్చు. లకిలీ ఈ పెర్మనెంట్ ఐటమ్స్ కి కావలసినటువంటి సౌండ్స్ మనకి తెలియదు. బీజమంత్రాలు అంటాం వాటిని. రఫ్ గా కోడెడ్ గా 6 బీజమంత్రాలు ఋషులు ఇచ్చేశారు, కోడెడ్ గా ఇచ్చారు. ఖచ్చితంగా అది ఆ తలానికి సంబంధించిన బీజమంత్రం కాదు, కొంపలు అంటూ ఉంటాయి. అది ఇచ్చంటే నువ్వు అంటే చాలు, జరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు, నేను మీ పేరు పెట్టిపించాను అనుకోండి, గ్యారంటీగా నువ్వు కల్పిస్తావు కదా. అంచేత మీరు ఇష్టం వచ్చినప్పుడు ఆ బీజమంత్రాన్ని ఉపయోగించుకుంటే చచ్చారనమాట ఆ ప్లేన్ లో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు మీ పనిలో. అసలు కోడిగా ఇచ్చాడు. కానీ ఆ బీజమంత్రాలు మాత్రం నేను చెప్పాను కదా, చెప్పేస్తాను. నేను లమ్ అనేటటువంటిది హృదయతత్వానికి సంబంధించిన బీజమంత్రము. మీకు తెలుసు చాలా మంది ఇది ప్రజ్ఞా విలాసము అని ఎవరైనా పీడూరి జగన్మోహన్ అద్భుతమైనటువంటి బుక్ రాశారు. చాలా అద్భుతమైనటువంటి ఆ బొమ్మలతో సహా మీరు ఎలా మెడిటేషన్ చేయాలో దాన్ని పట్టుకోవడానికి, కానీ చాలా అందులో బ్లైండ్స్ ఉన్నాయి. అవి ఉంటాయి. ఇచ్చేటంటే ప్రకృతిని శాసించేటటువంటి శక్తి మన చేతిలో పడితే మనం ఆడుతూ పాడుతూ దాన్ని ఉపయోగించుకోవటానికి ఉపయోగిస్తాం. కానీ దీన్ని కనుక అరవిందో ఎలా ఉపయోగించుకున్నాడో తెలియాలి అంటే 12 ఇయర్స్ విత్ అరవిందో అని ఒక బుక్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ మొత్తము కూడా అరవిందో ఒక్కడు ఎలా యుద్ధం చేశాడో మీకు తెలుస్తుంది. సింగిల్ మ్యాన్ ఫాట్ దట్ వరల్డ్. ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం ఒక్కడిగా యుద్ధం చేశాడని మనం నమ్ముతున్నాము, అదేవిధంగా అరవిందో ఈజ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. తెలుసుకోవాలి మీరు అరవిందో సొసైటీ వాళ్ళకే తెలియదు. వాళ్ళ పుస్తకం గురించి చెప్తే అది ఎక్కడ ఉంది అన్నారు. సరే, ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ విత్ ఎనీబడి. కానీ ఆ పుస్తకం మీకు ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా పెట్టించి మన లైబ్రరీలో పెట్టుకోవచ్చా. 12 ఇయర్స్ తర్వాత వెరీ స్మాల్ బుక్, నాట్ ఈవెన్ ఏ కాస్ట్ బుక్. కానీ అందులో మొత్తం డీటెయిల్స్ చర్చిల్ని ఎలా కట్టారు, అరవింద సొసైటీ నిరోద్బరన్ ఆధృతి 12 ఇయర్స్ విత్ అరవింద్. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళమ్మా, ఇందాక నేను చూపిస్తాను ఇదన్నమాట. అంటే ఆటమిక్ యాటంలో ఆత్మ యొక్క 7 తలాలలో ఏ పెర్మనెంట్ యాటమ్ని పట్టుకోవాలో ఈ మొనాడ్ డిసైడ్ చేసుకుంటుంది. తర్వాత ఏం డిసైడ్ చేసుకుంటుంది, అది బుద్ధిక తలంలో ఏ యాటమ్ని పట్టుకోవాలి, దాని తర్వాత మెంటల్ తలంలో. దీన్ని ఆత్మ బుద్ధి మనస్సు అని హయ్యర్ ట్రయాడ్ అని మనం స్పిరిచువలిజంలో మాట్లాడుతాం, థియోసాఫికల్ సొసైటీలో చెప్తూ ఉన్నాం. అంటే ఈ ఆత్మ బుద్ధి మనస్సు అనేవి కొన్ని కోట్ల 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 సంవత్సరాల వరకు మారవు, అందుకనే వాటిని పెర్మనెంట్ అంటాం మనం. అది డిసైడ్ అయిపోయి ఉన్నది. మీరు మొనాయిడ్గా ఉన్న స్థితిలోనే ఈ హయ్యర్ ట్రయాడ్ ఇస్ డిసైడెడ్, అది అక్కడే ఉంది. నెక్స్ట్, ఒక్క నిమిషం, ఇది అర్థమైంది కదా మీకు. ఈ పెర్మనెంట్ యాటమ్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఈ పెర్మనెంట్ యాటమ్స్ కనుక మనం పట్టుకోగలిగితే మన జీవితం మారిపోతాయి. ఈ పెర్మనెంట్ యాటమ్స్ ని పట్టుకోవటానికి చేసేటటువంటి టెక్నాలజీయే యజ్ఞ విద్య అన్నది గుర్తుంచుకోండి. మనం ఏదో స్వాహా 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 అని వేసేస్తూ ఉంటాం, అవుతుంటుంది. దానికి వచ్చే రిజల్ట్స్ దానికి వస్తాయి, తప్పంటారు లేదు. కానీ యజ్ఞ విద్య అన్నది దీని గురించి చెప్తారు. అందుకే ఏమని చెప్తాడు, సహయజ్ఞ ప్రజా సుష్వ పురోవాచ ప్రజాపతి. ప్రజాపతి అంటే మొనాడు. ఈ మొనాడు ఏం చేసింది అంటే దీంతో పాటు పుట్టింది, ఈ యజ్ఞంతో పాటు పుట్టింది, హయ్యర్ ట్రేడ్ తో పాటు పుట్టింది. హయ్యర్ ట్రేడ్ పెర్మనెంట్ గా ఆ మొనాడితో కొన్ని కోట్ల 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 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ మొనాడ్, ఈచ్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ హయ్యర్ ట్రైడ్. నెక్స్ట్, ఈ మూడు కలుస్తాయి ఇప్పుడు. ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా ఈ హయ్యర్ ట్రాక్ కలుస్తుంది. ఇది మొనాడే. ఈ కలయిక ఎలా కలుస్తుంది, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఒక విషయం గమనించాలి. ఇది మనిషి మనిషికి మారిపోతూ ఉంటుంది. కొంతమందికి ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళవచ్చు, కొంతమందికి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళవచ్చు. నాకు తెలిసింది 3 రకాలే పాజిబుల్ అవ్వాలి, కానీ టెక్స్ట్ బుక్స్ లో 81 రకాలుగా అది పాజిబుల్ అంటాడు. నాకు తెలియదు అది ఎలా అవుతుందో, టెక్స్ట్ బుక్స్ లో చెప్పాడు కనుక మీకు ఆ విషయం అందజేస్తున్నా. అంటే ఏంటి, నేను అందజేసేది మొనాడే ఈ పెర్మనెంట్ ఐటమ్స్ ని తనతో సృష్టించుకుంటుంది. 84 రకాలు అనుంటే పోనీ 84 రకాల జీవరాశులు ఉన్నాయి కనుక అన్నారు, 81 అన్నాడు. మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాన్సెప్ట్ అర్థమైంది కదా. ట్రయాంగిల్ ఇస్ ఫార్మ్డ్. ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇది ఇచ్చాశక్తి పెర్మనెంట్ ఐటమ్, ఇది జ్ఞానశక్తి పెర్మనెంట్ ఐటమ్, ఇది క్రియాశక్తి పెర్మనెంట్ ఐటమ్. ఇచ్చా, క్రియా, జ్ఞాన ఈ మూడు కలిసి ఉన్నది మొనాడ్. ఈ మూడు సెపరేట్ అయ్యాయి, త్రీ లేయర్స్. డిఫరెన్స్ అర్థమైందా? మొనాడ్ కి హయ్యర్ ట్రైడ్ కి, హయ్యర్ ట్రైడ్ ఈజ్ మొనాడ్. డిఫరెన్స్ ఏంటి అంటే మొనాడ్ లో ఈ ఇచ్చక్రియ జ్ఞాన శక్తులు ఒకే చోట ఉన్నాయి. ఇంకా ఎప్పుడైతే ఆ మొనాయిడ్ తన క్రియాశక్తిని ముందు డిస్టర్బింగ్ చేసుకుంటుంది, ఫీల్డ్ ఆఫ్ ఎవల్యూషన్ ని డిటర్మిన్ చేసుకుంటుంది, అంటే ఏం చేస్తుంది, దీన్ని ముందు డిసైడ్ చేస్తుంది, దాని తర్వాత దానికి కావాల్సిన వనరులు తయారు చేసుకుంటుంది, దాని తర్వాత కోర్స్ దాన్ని ఎలా వాడాలనుకుంటే అలా. ఇది హయ్యర్ మనస్సు, దీన్ని హయ్యర్ ట్రయల్ యొక్క అసలు బేసిస్. ఆత్మలో ఉన్నటువంటి పర్మనెంట్ ఐటమ్, ఆత్మిక పర్మనెంట్ ఐటమ్, బుద్ధికి పెర్మనెంట్ ఐటమ్, మెంటల్ పెర్మనెంట్ ఐటమ్. నెక్స్ట్, ఈ హయ్యర్ ట్రైడ్ ఆత్మ బుద్ధి మనసులో వచ్చింది కదా, ఇక్కడ నుంచి కాస్త జాగ్రత్తగా అర్థం చేయాలి. అసలు మన సబ్జెక్ట్ ఇది, ద కాజల్ బాడీ అనేది ఇది. కానీ దీని గురించి చెప్పాలి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా లబ్ధే, అసలు అర్థం కాదు అది. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. దిస్ ఈజ్ ద హయ్యర్ ట్రైడ్. ఈ హయ్యర్ ట్రైడ్ నుంచి ఒక సటిల్ రే ఆఫ్ లైట్ కిందకి దిగుతుంది, దాన్ని సూత్రాత్మ అంటారు. ఇది సూత్రాత్మ, ఇది సూత్రాత్మ. అటాచ్మెంట్ ఆఫ్ మెంటల్ యూనిట్ అండ్ యాస్ట్రల్ అండ్ ఫిజికల్ పర్మనెంట్ ఐటమ్స్ ఇందాక చెప్పిందంటే, ఇక్కడ ఈ మెంటల్ ప్లేన్ లో రెండు డివిజన్స్ ఉన్నాయి, ఒకటి హయ్యర్ మైండ్, ఇంకోటి లోవర్ మైండ్. ఈ లోవర్ మైండ్ లో మెంటల్ యూనిట్ ఉంటుంది, అది మెంటల్ పర్మనెంట్ ఐటమ్, దానికి అటాచ్ అవుతుంది. దాని తర్వాత కామభైతలంలో యాస్ట్రల్ పర్మనెంట్ ఐటమ్ అటాచ్ అవుతుంది. దాని తర్వాత ఫిజికల్ పెర్మనెంట్ ఐటమ్ తయారవుతుంది. అంటే మొత్తం మీద ఎన్ని పెర్మనెంట్ ఐటమ్స్ వచ్చాయి మీకు? ఆరు పెర్మనెంట్ ఐటమ్స్ వచ్చాయి. ఈ మూడు పెర్మనెంట్ ఐటమ్స్ ని మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, బిలో ద డయాఫ్రామ్ చక్రాలు, అబౌవ్ ద డయాఫ్రామ్ అంటే ఏంటి, ఈ గీత దాటిన తర్వాత ఇది డయాఫ్రామ్, రియల్ డయాఫ్రామ్ ఇది. లోవర్ మెంటల్ ని హయ్యర్ మైండ్ ని డివైడ్ చేసేది డయాఫ్రామ్. డయాఫ్రామ్ యొక్క ఆ ఎబిలిటీని థియోసాఫికల్ సొసైటీ వాళ్ళకి తెలుసు కనుక డాక్టర్స్ దాని మీద ఆలోచించగలిగితే డయాఫ్రామ్ యొక్క రియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, ఏంటని చెప్తున్నాడు అక్కడ. రియల్ క్యారెక్టరిస్టిక్స్ డయాఫ్రామ్ ది, ఈ లంగ్స్ ని, స్టమక్ ని, ఇంటెస్టైన్స్ ని వేరు చేసేటటువంటిది కాదు దాని రియల్ పార్ట్. ఇది హయ్యర్ ప్లేన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ డయాఫ్రామ్ మీకు ఫిజికల్ ప్లేన్ లో, ఈ భౌతిక శరీరంలో ఎక్కడో ఉంది ఈ డయాఫ్రామ్. కానీ ఈ డయాఫ్రామ్ మీకు కావాలి అంటే ఈ లైన్ ఉండాలి, ఈ లైన్ డయాఫ్రామ్ గా రూపొందుతుంది. అంచేత మీరు ఈ లైన్ ని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఇది ఏ లైన్ అర్థమైంది కదా, డివిజన్, డివిజన్ బిట్వీన్ లోవర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్. ఈ డివిజన్ బిట్వీన్ లోవర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్ ని సేతు బంధనం ద్వారా రామాయణంలో వివరించారు. మీరు సుందరకాండ అది చదువుతున్నప్పుడు కనుక ఈ థియోసాఫికల్ బ్యాక్గ్రౌండ్ తో కనుక దాన్ని మీరు చదవగలిగితే రామాయణం మీకు చాలా కొత్త కొత్త అర్థాలతో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మూడు పెర్మనెంట్ ఐటమ్స్ అటాచ్ అయ్యాయి. దేనికి అటాచ్ అయ్యాయి? హయ్యర్ ట్రయల్ కి. అంటే హయ్యర్ ట్రయల్ కి ఈ సూత్రాత్మ ద్వారా మెంటల్ యూనిటీ, యాస్ట్రల్ పెర్మనెంట్ ఐటమ్, ఫిజికల్ పెర్మనెంట్ ఐటమ్ అటాచ్ అయ్యాయి. ఇవి ఎక్కడ ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోండి. ఇది మినరల్ మొనాడిక్ ఎసెన్స్ లో ఉంది, ఫస్ట్ సప్లైన్ ఆఫ్ ది స్థూల శరీరం, అది గుర్తుంచుకోండి. ఇంకా ఇది ఇలా చెప్పేస్తున్నాను కనుక ఇది భౌతికంగా ఉన్నాయనుకోకండి. ఈథరిక్ బాడీలో నాలుగు ఫైనల్ సబ్లెవెల్స్ ఉంటే ఫైనెస్ట్ సబ్లెవెల్ లో ఉంది ఫిజికల్ పెర్మనెంట్ ఐటమ్. ఈ ఐటమ్ గురించి భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పాడు. ఈ మూడింటి గురించి, ఈ మూడు పెర్మనెంట్ ఐటమ్స్ గురించి చెప్తూ, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వందో నిత్య సత్వస్తు నిర్యోగక్షేమ ఆత్మవాన్. యోగక్షేమం గురించి కూడా నువ్వు పట్టించుకోవద్దు. ఇంకేంటే ఈ పెర్మనెంట్ ఐటమ్స్ యూ జస్ట్ కాంట్ కిల్ దెమ్. పెర్మనెంట్ ఐటమ్ అంటేనే అర్థం ఏంటి అంటే నువ్వు దాన్ని చేయలేదు. ఇంకా నువ్వు చంపేది ఏంటి, చంపేవాడిని ఎవండి అని ఈ లెవెల్లో అన్నాడు. అంచేత శ్రీకృష్ణుడు చెప్పాడు చంపేవాడు ఉందని ఇక్కడ మనుషులను చంపడం మొదలు పెడితే కుదరదు, నువ్వు ఈ లెవెల్కి వెళ్ళాలి. ఇథరి వన్, ఇది యాస్ట్రల్ వన్ అంటే ఇది యాస్ట్రల్ మొనాడిక్ ఎసెన్స్, ఇది మినరల్ మొనాడిక్ ఎసెన్స్. ఇది ఎక్కడ ఉన్నది? మెంటల్ యూనిట్ అన్నాం, అందుకే అది మొనాడిక్ ఎసెన్స్ లో లేదు. అది ఎక్కడ ఉన్నది? మెంటల్ ఎలిమెంటల్ ఎసెన్స్ లో ఉంది. ఆ మెంటల్ ఎలిమెంటల్ ఎసెన్స్ లో కూడా ఎక్కడుంది? ఫోర్త్ లెవెల్లో ఉంది. దీని తర్వాత ఈ మూడు లెవెల్స్ లో ఓ విచిత్రమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. మళ్ళీ ఆ బొమ్మకి తీసుకెళ్ళి నేను రివర్ట్ అవుతానన్నాని 15 నిమిషాల తర్వాత. ఇది ఇక్కడ ఈ ఇవల్యూషన్ లో ఈ మెంటల్ పెర్మనెంట్ యాటము, యాస్ట్రల్ పెర్మనెంట్ యాటము, మెంటల్ యూనిట్ తయారవుతాయి. బట్ స్టిల్ ఇట్ ఈజ్ యానిమల్. సడన్ గా ఏమవుతుంది అంటే ఇది జరగటానికి ఒక విశేషమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రకృతిలో జరిగింది. ఒకటి చాలా గుర్తుంచుకోండి, ప్రకృతిలో మనిషి వల్ల అనేక కార్యక్రమాలు ప్రిపోనయ్యాయి. ఈ జరిగే సంఘటన యాక్చువల్ గా 7th రూట్ రేస్ లోని 7th సబ్ లో జరగాలి. కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు అర్థం చేసుకోండి. ఎర్త్ ప్లేన్ లో ఇప్పుడు 4th రౌండ్ జరుగుతోంది. 4th రౌండ్ లో 5th సబ్ రేస్ లో ఉన్నాం మనం. తర్వాత 6th సబ్ రేస్ రావాలి, 7th సబ్ రేస్ రావాలి, దాని తర్వాత 6th రేస్ రావాలి, అందులో మళ్ళా 7 సబ్ రేసెస్ రావాలి, 6లో 1, 6లో 7 వరకు. దాని తర్వాత 7th రూట్ రేస్ రావాలి, అందులో మళ్ళా 7 లెవెల్స్. అంటే 7వ రూట్ రేసులో 7వ సబ్ రేసులో జరగవలసినటువంటి సంఘటన ఇది. కానీ ఏం జరిగింది, మనుషుల యొక్క ఈ యానిమల్స్ యొక్క పరిణామ క్రమము చంద్రగ్రహంలో గమనించారు ఋషులు. ఈ విషయాలు మీకు మ్యాన్ వెల్స్ విదర్ వేర్ అని లెబ్బీట రాసిన ఒక బుక్ ఉంది, అందులో ఈ డీటెయిల్స్ అన్ని జరుగుతాయి. అందులో మాస్టర్ కేహెచ్ వాళ్ళు జంతువులుగా ఉన్నప్పుడు మేడం బ్లాబెట్స్ కి లిజర్డ్ అంటే బల్లిలా ఉన్నప్పుడు సంఘటన అన్ని అందులో వివరించబడి ఉన్నాయి. ఎంత విశాలమైనటువంటి జ్ఞానమో అది. ఎక్కడిదంతా జరిగింది? మూన్ లో జరిగింది. మూన్ నుంచి మళ్ళా మనం ఎర్త్ గ్రహానికి వచ్చా, మళ్ళా ఈ గందరగోళం అంతా జరిగింది. ఇప్పుడు ఇందాక చెప్పిన గందరగోళం అంతా కోట్ల 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 సంవత్సరాలు. ఈ యానిమల్ లైఫ్ కి వచ్చాక వీనస్ లో ఉన్నటువంటి కొంతమంది మనుషులు, మనం వాళ్ళని పరమ గురువులు అంటాం, వాళ్ళు ఈ యానిమల్స్ యొక్క ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తి యొక్క ప్రభావాన్ని చూసి, ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మినరల్ కి కూడా హయ్యర్ మైండ్ ఉంటుందని అర్థమైందా మీకు? మినరల్ కూడా హయ్యర్ మైండ్ ఉంటుంది, మొనాయిడ్ ఉంటుంది, వెజిటబుల్ కూడా. అది గుర్తుంచుకోండి, మనమే హయ్యర్ మైండ్ ఉన్నవాళ్ళం కాదు. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం అంటే మినరల్ లోకి హయ్యర్ మైండ్ నుంచి వచ్చినటువంటి ఇంపల్స్ రేడియో యాక్టివిటీగా మారి వెజిటబుల్ గా మారింది. వెజిటబుల్ యొక్క హయ్యర్ మైండ్ లోంచి వచ్చేటటువంటి ఎనర్జీ యానిమల్ గా దాన్ని మార్చింది. ఈ యానిమల్ గా ఆ హయ్యర్ మైండ్ లో ఉన్నటువంటి ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క ప్రభావము వీనస్ గ్రహంలో ఉన్నటువంటి గురు పరంపరనే అట్రాక్ట్ చేసింది. 180,000 సంవత్సరాలు రఫ్ గా 18 మిలియన్ ఇయర్స్ అంటారు, అంటే 1 కోటి అనాలేమో. 18 మిలియన్ ఇయర్స్ అది కరెక్ట్ వర్డ్, దాన్ని మీరు మార్చుకోండి. 18 మిలియన్ ఇయర్స్ అంటే, మిలియన్ అంటే 10 లక్షలు కదా, 18 అంటే 180 అంటే 1 కోటి
80 లక్షలమ్మా, మే మ్యారేజ్ మెట్రిక్ ఎట్ లాస్ట్ ఇస్ కరెక్ట్ అంచేత ఒక కోటి 86 లక్షల సంవత్సరాల కిందట పృథ్వీ గ్రహం మీద వాళ్ళు వచ్చారు. ఎవరొచ్చారు? మోనాడే, ఆత్మిక్ పర్మనెంట్ యాటమ్, బుద్ధిక్ పర్మనెంట్ యాటమ్, మెంటల్ పర్మనెంట్ యాటమ్ కంట్రోల్ చేసేటటువంటి నలుగురు వచ్చారు. వాళ్ళనే మనం సనక సనందాదులు, నలుగురే వాళ్ళు. ఇంచేత ఈ పృథ్వీ గ్రహాన్ని మొత్తము కంట్రోల్ చేసేటటువంటి ఈ హయ్యర్ ట్రయడ్ని స్టార్ట్ చేయగలిగేటటువంటి మొనాడ్ని కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళు వీనస్ గ్రహం నుంచి వచ్చారు. వచ్చాక ఏం చేశారు వాళ్ళు? ఈ పని చేశారు. యానిమల్ని మనిషిగా మారు అన్నారు. మరి వాడిది కాదు, నో యానిమల్ కెన్ బికమ్ ఏ మ్యాన్. ఎప్పుడది మనిషిగా మారగలదు? ఫస్ట్ లోగాస్ నుంచి ఈ వైబ్రేషన్స్ వస్తాయి. ఈ వైబ్రేషన్ రావటానికి ఒక్క నిమిషం, ఇది అర్థమైంది కదా. ఈ వైబ్రేషన్స్ అసలు ఎక్కడి నుంచి రావాలి? వీనస్ గ్రహం నుంచి వచ్చినటువంటి ఆ నలుగురు కుమారుడు. వాటినే మనం సరిగ్గా భాగవతం మొత్తము మీరు అందుకు చదవాలి. ఈ దృష్టికోణంతో మీరు భాగవతం చదివితే సీక్రెట్ డాక్టర్ లో బ్లాడెట్స్ అసలు ఏం చెప్పలేదు అని మీకు అర్థమవుతుంది. ఇంత చెప్పిందే అని మనం ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాము. భాగవతం కనుక మీరు చదివితే అసలు సీక్రెట్ డాక్టర్ ఆవిడ ఏం రాసింది, ఇది రాయలేదు అది రాయలేదు అని ఆవిడ మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ చేయకండి. ఇదే అర్థం అవటం లేదు మనకి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ పర్టికులర్ వన్, ఈ ఏరియాని మీరు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఈ ఏరియాలో మెంటల్ పెర్మనెంట్ యాటమ్ ఉంది, ఫిజికల్ పెర్మనెంట్ యాటమ్ ఉంది, సారీ యాస్ట్రల్ పెర్మనెంట్ యాటమ్ ఉంది, ఫిజికల్ పెర్మనెంట్ యాటమ్ ఉంది. ఆ ఏరియాని గుర్తుచో, ఇది గ్రూప్ సోల్ గా మారబోతోంది. అందుకు మీరు ఇది కాస్త జాగ్రత్తగా కనిపిస్తుందమ్మా నీకు అక్కడ లక్కిపించు. ఎందుకు అక్కడ ఉందమ్మా, ఎక్కడ ఇసుకో, దేని మీద కూర్చో. అంటే నువ్వు ఉంగి చూస్తున్నావు కదా. ఈ ఏరియాని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ ఏరియా గురించి భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగము అని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఏరియా, నెక్స్ట్ స్లైడ్. ఈ స్పిరిచువల్ ట్రయడ్నే రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తాం మనం. మొనాడే, మొనాడ్ నుంచి పర్మనెంట్ యాటమ్స్, ఈ పర్మనెంట్ యాటమ్స్ నుంచి ఈ మూడు, దీన్ని లోవర్ ట్రయడ్ అంటాం, దీన్ని హైయర్ ట్రయడ్ అంటాం. ఇక్కడేం కన్ఫ్యూజన్ లేదుగా. కానీ ఈ లోవర్ ట్రయడ్ ఏరియాని గుర్తుంచుకోండి, ఇది ఒక పెద్ద ఏరియా, గ్రూప్ సోల్ ఏరియాగా మారబోతోంది అది. నెక్స్ట్, ఇది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ అసురులు రాక్షసులు వాళ్ళు ఈ ఇంత మొత్తం రాసింది బృహస్పత్ అగ్నిశప్తాజ్ ఇదేంటి మకరాజు ఇంక్లూడింగ్ అసురాజు అసురాజు. ఇక్కడ నన్ను చాలా మంది ఏమడుగుతూ ఉంటారు అంటే వైరభక్తి గురించి మాట్లాడుతూ ఉంటాం మనం. జయ విజయుడు 7 లైఫ్స్ లో ప్రేమతో కానీ లేకపోతే వైరబుద్ధితో 3 జన్మల్లోనూ దాటేయొచ్చు అని. ఈ దాటడం అనేటటువంటి దానికి కావలసినటువంటి విధానాలలో ఆసురి ప్రవృత్తి, రాక్షసి ప్రవృత్తి చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇంకొక యాతుధాన అనేటటువంటి ఒక విశేషమైనటువంటి లైఫ్ ఎనర్జీ ఉంది. బికాజ్ దే ఆర్ నెగటివ్, కానీ సబ్జెక్ట్లో అది ఆమె చెప్పింది కనుక ఈ పుస్తకంలో నేను వాటి మాటలు మాత్రం చెప్తున్నాను. మెంటల్ యూనిట్ని ఉపయోగించుకునేటటువంటి వాళ్ళని అసురులు అంటాం, యాస్ట్రల్ యూనిట్ని ఉపయోగించుకునే వాళ్ళని రాక్షసులు అంటాం, ఫిజికల్ పెర్మనెంట్ యాటమ్ని ఉపయోగించుకునే వాళ్ళని యాతుధానులు అంటాం. ఇది క్లియర్గా ఉంది కదా ఇందులో పెద్ద, ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం ఇందాక నేను చెప్పినటువంటి ఈ సైకిల్ గుర్తుంచుకోండి. గ్రూప్స్ వాళ్ళని చెప్పాలి నేను, మొనాక్స్ ఈ విల్, విజ్డమ్, యాక్టివిటీ, ఈ మూడింటి మీద ఆధారపడి ఏడు రకాలైనటువంటి మొనాక్స్ ఉంటాయి. అందులో కొన్ని చూపించాడు ఇక్కడ. ఆ మొనాక్స్ నుంచి హయ్యర్ ట్రాయిడ్స్ వచ్చాయి, అండ్ ఈచ్ హయ్యర్ ట్రాయిడ్ ఈజ్ లింక్డ్ విత్ సమ్ మొనాడ్. ఈ ప్రతి హయ్యర్ ట్రయాడ్కి కింద ఉన్నటువంటి ట్రయాంగిల్ ఉంది, ఇది లోవర్ ట్రయాంగిల్. అంటే ఈ ప్రతిది ఏమేమి ఉన్నాయన్నమాట, మెంటల్ యూనిట్ ఉంది వాటికి, యాస్ట్రల్ పర్మనెంట్ యాటమ్ ఉంది, ఫిజికల్ యాటమ్ ఉంది, కానీ ఇవంతా కూడా ఈ పర్టికులర్ గ్రూప్కి చెందినటువంటివే. ఇవి ఎక్కడ ఉన్నాయి, లోవర్ ట్రాక్స్ అంతా కూడా మీకు ద లాస్ట్ అంటే అతి కింద ఉన్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఇత మొనాడిక్ ఎసెన్స్ ఆఫ్ స్థూల లెవెల్లో ఉన్నాయి. దాని తర్వాత ఇంకా ఆరు లెవెల్స్ ఉన్నాయి, ఇథరిక్ టూ, ఇథరిక్ త్రీ, ఇథరిక్ ఫోర్, గ్యాసియస్, లిక్విడ్, సాలిడ్. ఇది క్లియర్గా ఉంది కదా. అంచేత ఈ కిందన ఈ మూడు స్టేట్స్, ఆరు స్టేట్స్ ఉన్నాయి ఈ కిందన. ఈ పైన హయ్యర్ ట్రయాడ్ మొనాడ్ ఉంది, ఈ మధ్యన ఉన్నటువంటి లోవర్ ట్రయాడ్స్ అన్ని కూడా ఒక గ్రూప్గా ఉంటాయి. ఇదంతా మనం దేని గురించి చెప్తున్నామో అర్థమవుతాం లేదా? సోలార్ సిస్టమ్ ఎవల్యూషన్ గురించి చెప్తే చెప్పుకుంటున్నాం, అది మనకి వర్తిస్తుంది, అది వేరే విషయం. కొంచెం పిండాండ బ్రహ్మాండ సమన్వయం, యాజ్ అబౌవ్ సో బిలో అన్నది కాదు, మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ దీన్ని మీరు ఒక విధంగా గుర్తు చేసుకోండి. ఒక బకెట్ ఉంది నీరు, అందులో ఎన్ని గ్లాసులు నీళ్లు మీరు బయటకు తీయవచ్చు, డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద గ్లాస్. ఓ 100 గ్లాసులు నీళ్లు బయటకు తీయవచ్చు అన్నాం, తీసాం. అంటే ఇప్పుడు ప్రతి గ్లాసులోనూ కూడా ఏమేమి ఉంది, ఒక మెంటల్ యూనిట్ ఉంది, ఒక యాస్ట్రల్ పెర్మనెంట్ యాటమ్ ఉంది, ఒక మొనాడిక్ ఈథరిక్ పెర్మనెంట్ ఫిజికల్ యాటమ్ ఉంది, ప్రకృతిలోకి వచ్చింది. ఇట్ మే కమ్ యాజ్ అ ప్లాంట్, ప్లాంట్కి కూడా ఉంటాయి ఇవంతా కూడా. ఇట్ మే కమ్ యాజ్ ఎ వెజిటబుల్, ఇట్ మే కమ్ యాజ్ ఎ యానిమల్. ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేస్తుంది. గెయిన్ చేయగానే ఏమవుతుంది, ఈ మూడు ప్లేన్స్ లోనూ ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేస్తుంది. ఏంటా మూడు ప్లేన్స్? ఫిజికల్ ప్లేన్, యాస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్. అంచేత ఈ లోవర్ ట్రయాడ్ అనగానే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్ కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ దీస్ త్రీ ప్లేన్స్ ఓన్లీ, భూర్, భువ, స్వర. ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేస్తుంది ఆ గ్లాస్ ఆఫ్ వాటర్. మళ్ళీ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ని కవర్ చేస్తున్నటువంటి కవర్, అంటే ఆ గ్లాస్ వాల్స్ డిజాల్వ్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ బకెట్లోకి వెళ్ళిపోతుంది. వైబ్రేషన్సే కదా, మీరు బకెట్లోని నీళ్లు అనుకుంటే నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి, నేల మీద పడతాయి అంటారు, కానీ ఇది అవేం కాదు కదా, దీస్ ఆర్ ఆల్ వైబ్రేషన్స్. అంటే ఈ వేరుగా ఉన్నటువంటి వైబ్రేషన్స్, గ్లాస్ ఎప్పుడైతే వేరైపోయింది ఏమైంది, మళ్ళీ గ్రూప్ సోర్స్లోకి. అలాగా ఏడు రకాలైనటువంటి మొనాక్స్ ఉన్నాయి, ఆ ఏడు రకాలైనటువంటి మొనాక్స్ నుంచి ఏడు రకాలైనటువంటి గ్రూప్ సోర్స్ వస్తాయి మీకు. ఈ ఏడు రకాలైనటువంటి గ్రూప్ సోర్స్లోకి ఫిజికల్, ఎమోషనల్, మెంటల్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవన్నీ కూడా ఒక్కొక్క గ్రూప్ సోల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. స్లోగా ద గ్రూప్ సోల్ గ్రోస్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, నిరంతరము పైనుంచి ప్రెషర్ పడుతోన్నది అన్నది మర్చిపోకండి. మొనాడ్ నుంచి ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తిగా హయ్యర్ ట్రైడ్ ఏర్పడింది. ఆ మధ్యన ఉన్న చిన్న చిన్న ట్రయాంగిల్స్ ఆ హయ్యర్ ట్రైడ్ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి లోవర్ ట్రైడ్ మీద తన ప్రెషర్ చెప్తాను. ఇంచేత ఇచ్ఛాక్రియ జ్ఞాన శక్తి ఇట్ హ్యాస్ డిసైడెడ్ ఇట్స్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, ఇట్ హ్యాస్ డిసైడెడ్ ఇట్స్ వెపన్స్, ఇట్ ఈస్ యూజింగ్ ఇట్స్ వెపన్స్ భూ భువ స్వ. క్లియర్? అంచేత ఈ ప్రతి రౌండెడ్ ఆఫ్ గ్రూప్ సోల్లో ఉన్నటువంటి నేను ఇక్కడ ఐదే చూపించాడు, కానీ ఎన్నైనా ఉండొచ్చు, అక్కడ లక్షలాది ఉండొచ్చు. మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా ఈ గ్రూప్ సోల్లో ఏమవుతోంది, ఈ లోవర్ ట్రయాడ్స్ తో వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ అవుతున్నాయి కదా. ఎక్స్పీరియన్స్ గ్యాదర్ అవుతున్న కొద్దీ దీని చుట్టూరా ఉన్నటువంటి లేయర్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. ఈ ప్రెషర్ పట్టడం వల్ల ఏమవచ్చు అంటే, ఇందాక బకెట్ ఆఫ్ వాటర్ అని చెప్పాం కదా, ఈ వాటర్ అందులోకి చేరుతున్న కొద్దీ ఒకవైపు ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఉన్నటువంటిది, ఇంకోవైపు ఇంకో టైప్ ఆఫ్ పర్టికులర్ వైబ్రేషన్ అవి వేరవ్వచ్చు. బికాజ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్ లైక్ అట్రాక్ట్స్ లైక్ అని చెప్తాం కదా. నీళ్ళల్లో పెట్రోల్ నీరు పోసాం అనుకోండి, నీటి లేయర్ వేరైపోతుంది, పెట్రోల్ లేయర్ వేరైపోతుంది. అదేవిధంగా ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల మెల్లిగా ఈ గ్రూప్స్ రెండు భాగాలుగా మారుతుంది, మూడు భాగాలుగా మారుతుంది, నాలుగు భాగాలుగా మారుతుంది. ఈ ప్రాసెస్ అర్థమైంది కదా ఎందుకు మారుతుందో. ఎప్పుడైతే ఈ గ్రూప్స్ భాగాలు భాగాలుగా మారటం విభజింపబట్టం మొదలవుతుందో, ద నెంబర్ ఆఫ్ యానిమల్స్ విన్ ఇట్ రిడ్యూస్. పెద్ద దాంట్లో 1000 ఉంటే రెండు భాగాలంటే 500 ఒక దాంట్లో, 500 ఒక దాంట్లో ఉంటుంది. మళ్లీ సగం అయితే 250 ఒక దాంట్లో, 250 ఒక దాంట్లో అవుతుంది. అంటే మెల్లిమెల్లిగా ఈ పర్టిక్యులర్ ఏరియా కవర్డ్ బై ది 3 లేయర్స్ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ లేయర్స్ తో ఉన్న దాంట్లో యానిమల్స్ సంఖ్య తగ్గుతూ వస్తుంది, ఎక్స్పీరియన్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే మోర్ మెచ్యూర్డ్ యానిమల్స్ ఉన్న గ్రూప్ సోల్స్ లో యానిమల్స్ సంఖ్య తక్కువగా ఉంటుంది, మెచ్యూరిటీ తక్కువ ఉన్నటువంటి యానిమల్స్ యొక్క గ్రూప్ సోల్స్ లో యానిమల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ డివిజన్ అర్థమైంది కదా. నెక్స్ట్ గ్రూప్ ఇది చూడాలి, ఇది గ్రూప్ సోల్. ఈ గ్రూప్ సోల్ యొక్క లేయర్స్ ఎక్కడున్నాయి, ఈథరిక్ 1 లేయర్, ఇది సరే యాస్ట్రల్ లేయరు, లోవర్ మెంటల్ లేయరు, గ్రూప్ సోల్ ఏర్పడింది. ఇందులో ఈ లోవర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఈ లోవర్ ట్రయాంగిల్స్ కిందకి దిగే భూమిలోకి బ్లాక్స్ ఆఫ్ మినరల్ గా మారే. మిల్లిమిల్లిగా ఏం జరిగింది, ఈ గ్రూప్స్ ఆఫ్ మినరల్స్ లో మిల్లిమిల్లిగా ఇక్కడ ఉన్నటువంటి మినరల్ గ్రూప్ సోల్స్ యొక్క సంఖ్య పెరిగి ఇది మళ్లీ బ్యాక్ వెళ్ళింది, గ్రూప్ సోల్లో జాయిన్ అయిపోయింది. గ్రూప్ సోల్ నుంచి వేరైన మినరల్ గ్రూప్ సోల్లోకి జాయిన్. అంటే ఏంటి, బంగారం ఉందనుకోండి, ఈ బంగారం మళ్లీ గ్రూప్ సోల్లోకి వెళ్ళినప్పుడు బంగారంగా ఉండదు. రాగి ఉంది, రాగి గ్రూప్ సోల్లోకి వెళ్ళినప్పుడు రాగిగా ఉండదు. ఎలా ఉంటుంది, వాటి వాటి లక్షణాలు అన్నిటికీ ఇచ్చేస్తారు, దాన్ని సమలోష్టాస్మ కాంచనా అన్నది. నువ్వు ఇక్కడ బంగారం అంటున్నావు, నువ్వు అక్కడ రాగి అంటున్నావు, కానీ గ్రూప్ సోల్లోకి వెళ్ళినప్పుడు అది రాగి కాదు బంగారం కాదు, ఏంటంటే అన్ని లక్షణాలు అన్నిటికీ ఉన్నాయి. ఆ గ్రూప్ సోల్ నుంచి కనుక ఈ రాగిని గ్రూప్ సోల్లోకి పడేసి నువ్వు బంగారాన్ని తీసుకురాగలవు, టెక్నిక్ తెలుస్తూ ఎందుకంటే బంగారం అందులో కలిసింది, రాగి అందులో కలిసింది. ఋషులు చేసేటటువంటి మ్యాజిక్ అది, ఏ పదార్థాన్నైనా కూడా ఆ గ్రూప్ సోల్లోకి పంపించేసి మళ్ళీ కావాల్సిన పదార్థాన్ని లక్కొస్తారు. కానీ ఎక్కడ, గ్రూప్ సోల్లో ఉంటే. గ్రూప్ సోల్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే వెజిటబుల్కి ఉంటాయి. సరే, ఇంకా ఈ గ్రూప్ సోల్లో ఇది ఒక్కటి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇట్ నెవర్ చేంజెస్. మొత్తము ఉంగరాలు పెట్టుకునేటటువంటి కాన్సెప్ట్ దీని మీద ఆధారపడింది. ఇందాక దాంట్లో నేను మీకు చూపించాను కదా 7 మొనాడ్స్ ఉంటాయని. ఆ 7 మొనాడ్స్ తో 7 రకాలైనటువంటి మినరల్ గ్రూప్ సోల్స్ ఏర్పడతాయి. ఆ 7 రకాలు ఇవి. అంచేత మొదటి రకానికి చెందిన మొనాయిడ్ ఏ ఉంగరం పెట్టుకోవాలి అంటే డైమండ్ పెట్టుకోవాలి. లాజిక్ అది. అస్ట్రాలజీ మే హెల్ప్ ప్రజెంట్ డే అస్ట్రాలజర్స్ డోంట్ నో ఎనీథింగ్. ఐ ఆల్సో డోంట్ నో అబౌట్ ఇట్. ఇంత అందులో రాసింది కాబట్టి చెప్తున్నాను. కొంచెం జ్యోతిషంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కనుక దీని మీద స్పెసిఫిక్ గా జ్వాలకుల మహర్షి ఒక పుస్తకం రాశాడు, ఈసోటరిక్ అస్ట్రాలజీ అని. దాన్ని మీరు స్టడీ చేసి ఈ మినరల్స్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇలాగే వెజిటబుల్ మినరల్కి ఎలా జరిగిందో వెజిటబుల్కి అలాగే జరుగుతుంది. నెక్స్ట్ యానిమల్స్ గ్రూప్స్ వల్ల అర్థమే కదా మీకు. ఇప్పుడు ఇక్కడ మిల్లిమిల్లిగా ఏం జరుగుతోందని చెప్పాను నేను. గ్రూప్ సోల్లో ఉన్నటువంటి లోవర్ ట్రయాడ్స్ తగ్గటం మొదలు పెడతాయి. ఇజ్ ఇట్ క్లియర్? ద వర్డింగ్ క్లియర్ గా ఉంది కదా. లోవర్ ట్రయాడ్స్ అంటే ఈ యానిమల్స్ తగ్గుతోంది. చివరికి ఒక స్థితి ఎలా వస్తుంది అంటే ఆన్ యావరేజ్ ఒక గ్రూప్ సోల్లో 10 యానిమల్స్ ఉంటాయి. అప్పుడు ఇందాక నేను చూపించాలే ఆ ఫస్ట్ ఆ వైబ్రేషన్స్ ఈ నలుగురు కుమారుల ద్వారా దీనికి తగులుతుంది. దేనికి తగులుతుంది? లోవర్ ట్రయాడ్కి తగులుతుంది. అంటే మొనాడ్ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ ఉంది, ఆ మొనాడ్ నుంచి హయ్యర్ ట్రయాడ్ నుంచి ఫోర్స్ వస్తోంది, ఆ హయ్యర్ ట్రయాడ్ నుంచి లోవర్ ట్రయాడ్కి ఫోర్స్ వచ్చింది. అది ఎక్కడ ఆగింది ఆ ఫోర్స్? మొనాడిక్ ఈథరిక్ ఎసెన్స్ దగ్గర ఆగిపోయింది ఆ ఫోర్స్. కానీ ఆ ఫోర్స్ ఫోర్స్ చేసి ఏం చేసింది అంటే ఈ మినరల్ కింగ్డమ్ ని తయారు చేసింది, యానిమల్ కింగ్డమ్ ని తయారు చేసింది, వెజిటబుల్ కింగ్డమ్ ని తయారు చేసింది. తయారు చేశాక ఈ గ్రూప్ సోల్స్ లో రకరకాలైనటువంటి మార్పులు వచ్చాయి, యానిమల్ లో కూడా అలాంటి మార్పులు వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ గ్రూప్ ఆఫ్ యానిమల్ ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ సోల్ ఫామ్ అయింది. ఈ గ్రూప్ సోల్లో ఇక్కడ రెండే యానిమల్స్ కలిసి ఉన్నాయి. అంటే 10లో ఎంతకి తగ్గిందని? 2కి తగ్గింది. ఇంకా ఈ 2 కూడా వేరవుతాయి. దీని ఎక్స్పీరియన్స్ ఇంకా దీందే, దాని ఎక్స్పీరియన్స్ దాందే, కలిసేవి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయలేవు. అప్పుడు ఏమవుతుంది? ఇది 2 భాగాలుగా మారుతుంది. అప్పుడు ఈ లోవర్ ట్రయాడ్ ఈ హయ్యర్ ట్రయాడ్ కి మధ్య ఈ ఫిల్మ్ ఉంది, గ్రూప్ సోల్ ఫిల్మ్, అది ఈగోగా మారుతుంది. దిస్ బికమ్స్ ఏ అనదర్ ట్రయాంగిల్. చూడండి, అది లోవర్ ట్రయాడ్, గ్రూప్ ఆఫ్ యానిమల్స్, 1 యానిమల్ గ్రూప్ సోల్, హయ్యర్ ట్రయాడ్. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇంకా ఈ గ్రూప్ సోల్లో నో లోవర్ ట్రయాడ్, లోవర్ ట్రయాడ్ బయటకు వచ్చేసింది. ఇది ఇంకా అక్కడ అందులో కలవలేదు. బికాజ్ ఇట్స్ ద పవర్ ప్రెషర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పాసిబిలిటీ ఆఫ్ బీయింగ్ ఇట్ దేర్ ఇన్ ది గ్రూప్ సోల్. అంచేత తపస్సు చేయమనేది ఎందుకు అంటే, మీరు తపస్సు చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్ గా మీరు గ్రూప్ సోల్ యొక్క ఎఫెక్ట్స్ నుంచి బయటపడతారు. హయ్యర్ ట్రయాంగిల్, లోవర్ ట్రయాంగిల్, ఈ 2 కలిసి. నెక్స్ట్ కాజల్ బాడీ ఫామ్. ఈ కాజల్ బాడీ ఎక్కడ హ్యాంగ్ అవుతుంది? మనసిక్ పెర్మనెంట్ యాటమ్ మీద హ్యాంగ్ అవుతుంది. హయ్యర్ ట్రయాడ్ ఈ లోవర్ సూత్రాత్మ మీద ఉన్నటువంటి మెంటల్ యూనిటీ, ఫిజికల్ యాస్ట్రల్ పెర్మనెంట్ యాటమ్, ఇథరిక్ బాడీ దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది మనకి ఇండివిజువాలిటీని ఇస్తుంది, అందుకని దీన్ని ఈగో అంటాం. అంటే దిస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ అవర్ బర్త్. మన బర్త్ కి కారణం కనుక దీన్ని కాజల్ బాడీ అంటాం. ఇంకా ఈ కాజల్ బాడీ ఎంతవరకు వెళ్తుంది అంటే, ఇవి ఇలా ఇందులో కలిసి ఈ కాజల్ బాడీని కాల్చేస్తాయి. కాజల్ బాడీ షుడ్ ఐ చివరికి జరిగేది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది పవర్? మనకి ఫస్ట్ లోగోస్ నుంచి వచ్చింది. ఫస్ట్ లోగోస్ ని శివుడు అని కూడా అంటాం. అంచేత శివుడు నుంచి వచ్చినటువంటి కాజల్ బాడీ యొక్క లాస్ట్ రిజల్ట్ ఏంటి అంటే షుడ్ బి బర్న్. అంచేత శివుడు ఎక్కడ ఉంటాడు అంటే శ్మశానంలో ఉంటాడు. The other things you can go on imagine. So we stop here. Other body formation, I think, in the other. Jai Guru Dev.